మీ జ్ఞాపకం పొందారా? ఆధ్యాత్మిక పదంలో సిద్ధులు లభిస్తాయా అని మిస్టి దాటం కళ. మనకి ఏమైనా సిద్ధులు కలగవచ్చు. సిద్ధులు కలగటువంటి రేపు ఏం జరుగుతుందో చెప్తారు కొంతమంది. అలాగే మీ మనసులో ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఏదైనా సిద్ధులు కలిగినకుండా మోక్షం నాకు రావడానికి ఏమైనా ఆటంకపరుస్తాయా సిద్ధులు అని ప్రశ్న. అంటే భగవాన్ దాని గురించి చెప్తున్నారు, అంటే అన్నిటికంటే ఉత్తమోత్తమైన సిద్ధి ఆత్మ సాక్షాత్కారం. అది మర్చిపోవద్దు. మిగతా సిద్ధులు కాదు, మీకు కలిగిన స్వప్నంతో సమానం. ఆ సిద్ధులు కలిగినకోండి, మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని మర్చిపోయారనుకోండి, జన్మం తప్పిపోతారు. మంచిది, అన్నిటికంటే ఉత్తమోత్తమైన సిద్ధి ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ అంటే ఎవరు? నువ్వే. అయితే కొంతమంది జపం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఎందుకో మర్చిపోయారు. ఇవన్నీ మనో నిగ్రహం. జపము, ధ్యానము, విచారణ, శరణాగతి ఇవన్నీ మనో నిగ్రహానికి సహాయపడాలి. మీరు చేసే పూజ, మీరు చేసే జపము, ధ్యానము, విచారణ మనో నిగ్రహానికి సహాయపడకపోతే అట్లా వాళ్ళ పెద్ద ప్రయోజనం లేదు. లాంఛనం కోసం ఇతరుల వారు బాగా జపం చేస్తున్నారని చెప్పుకోవడానికి కానీ మీ చేయడం ఉపయోగపడదు. మనో నిగ్రహం ఆధ్యాత్మిక అభివృద్ధికి, నైతికమైనటువంటి అభివృద్ధికి మనో నిగ్రహం అవసరం. మనో నిగ్రహం లేకుండా ఆధ్యాత్మిక అభివృద్ధి సాగదు. అది ఆ మోరల్ స్ట్రెంగ్త్, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అది అవసరం. అంటే మనో నిగ్రహం లేని వారికి ఆధ్యాత్మిక బలం రాదు. మనో నిగ్రహం వస్తేనే మనసుకు అంతర్ముఖత్వం వస్తుంది, కానీ మనో నిగ్రహం లేకపోతే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతాం. బాహ్యముఖానికి మనస్సు బాహ్యముఖానికి వెళితే ప్రపంచం, మనస్సు బాహ్యముఖానికి వెళితే అహంకారం, మనస్సు బాహ్యముఖానికి వెళితే అజ్ఞానం, లోపలికి వెళితే చైతన్యం, ఆత్మ, శాంతి, ఆనందం. మనస్సు లోపలికి వెళితే ఆనందము, బయటకు వెళితే దుఃఖం. బయటకు వెళితే అహంకారం, లోపలికి వెళితే చైతన్యం. అంతేకాదు మీ భవిష్యత్తు అంతా మీ మనస్సు చేస్తే శరీరం ఎలా వస్తే అలా పోతుంది. శరీరం గురించి కాదు, శరీరానికి ఏమి ఇప్పుడు హెచ్చుతగ్గులనే మనసులో వస్తే కానీ శరీరానికి రావు. మనో నిగ్రహం ఉన్నవాడు జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన వరం కింద తీసుకుంటాడు. కొంతమంది ఏదో పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోతామని కనిపెట్టుకున్నాడు, ఎందుకు పుట్టామని అనవసరం లేదు, ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి, చచ్చిపోతే బాగుండదు, ఏంటికి ఏం పుట్టాము ఏంటి అని కొంతమంది ఏంటో లైఫ్ని ఎంజాయ్ చేయరు. ఎలా తీసుకుంటారంటే లైఫ్ని ఓ శాపంతో తీసుకుంటారు. వాళ్ళకి జ్ఞానం రాదు. కొంతమంది మనుషులు అసలు ఈ జీవితాన్ని శాపంతో తీసుకుంటారు. ఎందుకు అనవసరంగా పుట్టామండి, చాలు చచ్చిపోతే అందరికీ చచ్చిపోతే బాగుండు చెప్పకూడదాం అలా అనుకుంటూ ఉంటారు. అదే శాపం కాదా? అలా అటువంటి వాళ్ళకి జ్ఞానం రాదు. శాపంతో తీసుకోకూడదు, వరంకం తీసుకోవాలి జీవితాన్ని. భగవంతుడు మనకి ఇచ్చిన వరంకం తీసుకోవాలి. అంటే ఈ జీవితాన్ని మనకు ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ప్రాణాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన వరంగా, బహుమంతం భగవంతుడు ఇచ్చిన బహుమానంగా తీసుకోవాలి. బహుమానంగా తీసుకుని ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు జ్ఞానం కలుగుతుంది. అంతేకాని కొంతమంది జీవితాన్ని శిక్ష అనుకుంటారు. భగవంతుడు ఇచ్చాడు మనకి జీవితాన్ని శిక్షగా తీసుకోకూడదు, బహుమానంగా తీసుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన మాటలో, మన తలంపులో భగవంతుని మర్చిపోకూడదు. భగవంతుని ముందు పెట్టుకోవాలి, మన వెనకాల ఉండాలి. మనం ముందు భగవంతుడి వెనకాల కాదు, భగవంతుని ముందు పెట్టుకోవాలి, మన వెనకాల ఉండాలి. కానీ భక్తులు కూడా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడే చెప్పుకోవాలంటారు, వాళ్ళకి జ్ఞానం రాదు ఇంకా. అది పూజ చేసిన వాళ్ళు చెప్పండి, అది ఒక హ్యాబిట్ అదొక అలవాటు. తర్వాత కొంతమందికి సొంత ముద్దని చెప్పిన మాటలు భగవాన్ వేస్తుంటారు, వాళ్ళని రంపం పెట్టి కోసేసిన జ్ఞానం రాదు. శంకరాచార్య వారు మాట అన్నారు, స్వబుద్ధి కాపాడుకునే వాడికి ఈ లోకానికి పనికాడు, ఇంకా పరలోకానికి ఎందుకు పనికొస్తాడు? సొంత బుద్ధిని ఎవరైతే కాపాడుకోడో వాడు ఈ లోకానికి పనికిరాడు, పరలోకానికి ఎందుకు పనికొస్తాడు? అంటే ఈ లోపల దేహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. అంటే మీ ఇంట్లో ఉన్న ధనాన్ని మీరు ఎలా కాపాడుకుంటారో మీ సొంత బుద్ధిని కూడా కాపాడుకోవాలి. అని ఎత్తి వారి చేతి బిడ్డల కింద ఉండకూడదు. ఏదైనా ఒక విషయం శాస్త్రం ఒక విషయం చెప్పినప్పుడు, గురువు ఒక విషయం చెప్పినప్పుడు అది మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. మీకు కూడా భగవంతుని బుద్ధి ఇచ్చాడు, అది సొంతంగా ఆలోచించుకోవాలి. ఆ స్వబుద్ధి లేని వాళ్ళకి ఎంత శ్రమం చేసినా ప్రయోజనం లేదు. స్వబుద్ధి ఉంటేనే గురువు చెప్పిన వాక్యం బుద్ధికి పడుతుంది. ఆ సొంత బుద్ధి అవసరం. కదా మీ కుండాలు చెప్పటం, నేరాలు చెప్పటం, ఇక్కడ మాటలు అక్కడ ఇక్కడ మాటలు మోసం తిరిగే వాళ్ళకి, వాళ్ళకి జ్ఞానం రాదు. అది జ్ఞానరాజు శాంతి రాజు. సో ఈ భక్తులు ఏమనుకుంటారంటే వారు అలా అన్నారండి, మీరు ఎలా అన్నారని ఏదో చెప్పుకుంటూ ఉంటారు. వారు అలా అన్నారు, మీరు ఎలా అన్నారండి, వారు ఎలా పొగిడారు, మీరు ఎలా చిచ్చారు, ఎలా విమర్శించారు, ఇలా మీరు అనుకుంటే దీనివల్ల మీకు శక్తి వృధా అయిపోతుంది, కాలం వృధా అయిపోతుంది, లోపల శరీరం చావు దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు కష్టమనేది ఒక ఫీల్ ఉండదు, సంతోషం అనేది ఒక ఫీల్ ఉంది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, పొగిడితే మీకు సంతోషం వస్తుంది, అది ఫీల్ ఉండదు. మిమ్మల్ని సంతోషపడమని ఆ పొగిడి వాడు అడుగుతున్నాడా, ఒకటి పొగిడేసి ఉడుతున్నాడు అంతే, మిమ్మల్ని సంతోషపడమని వాడు చెప్పలేదు. మీరు ఆ వికారం లేకుండా మీరు చేసుకోవడానికి మీ స్వాధీనంలో ఉంది, దానికి మనం నిగ్రహం అవసరం, అది ఎవరేం చేయలేదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని విమర్శించాడనుకోండి, విమర్శిస్తే మీకు ఏం వస్తుంది, దుఃఖం వస్తుంది, అది కూడా ఫీల్ ఉంది. ఎవరైనా పొగిడినా మీకు సంతోషం వచ్చింది అనుకోండి, మీ స్వరూపానికి దూరం అయిపోతారు. ఎవరైనా విమర్శిస్తారనుకోండి, విమర్శిస్తే మీకు దుఃఖం వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీ స్వరూపానికి దూరం అయిపోతారు. సంతోషం ఫీలింగ్, బాధ ఫీలింగ్, దుఃఖం కూడా ఈ ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ మీరు రాకుండా చూసుకోవాలి, అదే సాధన, అదే నిజమైన సాధన. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తాడనుకోండి, అదే నిన్ను వాళ్ళు విమర్శిస్తున్నారని ఫీలింగ్ మీకు రాదనుకోండి, అతని మిమ్మల్ని ఇంకా చేసింది ఏముండదు. అలాగే మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, సంతోషం వచ్చిందనుకోండి, అది కూడా వికారం, అది కూడా ఫీలింగ్. వీటి వల్ల ఏమవుతుందంటే మన ఆత్మకి, మన చైతన్యానికి, మన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి దూరం అవుతూ ఉంటాం. ఈ టెక్నిక్స్ అన్ని బాగా నేర్చుకోవాలి. అయితే ఈ ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే వినయం చాలా ముఖ్యం. వినయం ఉన్నవాడు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాడు, ధర్మం ఉన్నాడు వెనక్కి వెళ్ళిపోతాడు, అంతకుముందు సంపాదించుకుంటే కూడా పోతుంది ధర్మం ఉన్నవాడు. అన్నిటికన్నా ఉత్తమోత్తమైంది ఆత్మసాక్షాత్కారం, అన్నిటికంట ఉదాత్తమైంది ఆత్మసాక్షాత్కారం. ఈ ఆత్మసాక్షాత్కారానికి మార్గాలన్నీ భక్తి మార్గం, జప మార్గం, శరణాగతి మార్గం, ధ్యాన మార్గం, విచారణ మార్గం, సేవా మార్గం, ప్రేమ మార్గం, ఇవన్నీ ఆత్మసాక్షాత్కారానికి. లేకపోతే ఇంటికి మీరు ఎవరో మీరు తెలియబట్టడానికి, లేకపోతే ఇటు ప్రయోజనం ఏమి లేదు. ఇవన్నీ మార్గాలే కానీ గమ్యం కాదు, గమ్యం గమ్యం మీరే. అది నన్ను ఎవరు అడిగారు, మీరు జ్ఞానం, నేను జ్ఞానం నేను అజ్ఞానం నేను అని చెప్తారు. మరి జ్ఞానం లేనైతే అజ్ఞానం ఎవరు? మీకు జ్ఞానం వచ్చిందని అడిగారు, రెండు నేనే చెప్తాను, జ్ఞానం నేను అజ్ఞానం కూడా నేను. జ్ఞానం అంటే ఏంటి తెలుసు, అజ్ఞానం అంటే ఏంటి తెలియదు. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. మనసు అడిగిపోతే తెలుసునండి, తెలియదని ఏమంటే గాఢ నిద్రలేదు నాకు తెలిసినని ఎవడని అనుకుంటాడా? అనుకోడు. తెలియదని నాకు తెలియదని ఎవడని అనుకుంటాడా? అనుకోడు. ఎప్పుడు అనుకుంటాడు? శవం సిద్ధమైక మనసు సిద్ధమైతే గోడ అంతా వస్తుంది, తెంట తెంట. గాఢ నిద్రలో మనకి ఈ దేహం గొడవలేదు, మనసు గొడవలేదు, గాఢ నిద్రలో ఈ మురికి వచ్చింది, ఈ రెండు వచ్చేస్తాయి. ఏమండి, దేహం వచ్చేస్తుంది, మనసు వచ్చేస్తాయి. మరి గాఢ నిద్రలు ఎక్కడికి పోతాయి? కానీ ఆ రెండింటిని కూడా, ఆ రెండు తేడే ఉండదు గాఢ నిద్రలో. మనకు ఇంకా మెడికి వచ్చిందే, మెడికి వచ్చి మంచమే, ఇంకా మెడికి కళ్ళు ఇలా కలిసి వచ్చేప్పటికి రెండు సిద్ధమవుతాయి, ఈ శవం ఒకటి మనస్సు ఒకటి. మరి జ్ఞానము అజ్ఞానము దేనికి సంబంధించింది? మనస్సుకి సంబంధించి. మనస్సు అనేది జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. తెలియటం ఎక్కడుంది? మనసులోనే ఉంది. తెలియకపోవటం ఎక్కడుంది? మనసు శరీరంలో లేదు. తెలియటం ఎక్కడుంది? గాఢ నిద్రలో తెలియటం తెలియకపోవటం ఉందా? లేదు. తెలియటం ఎక్కడుంది? మనసులో ఉంది. తెలియకపోవటం ఎక్కడుంది? మనసులో ఉంది. అంటే అది నేను, ఇది నేను చెప్పాను. జ్ఞానం కూడా నేను, అజ్ఞానం కూడా నేను. అజ్ఞానం అంటే ఏమి? తెలియకపోవటం. జ్ఞానం అంటే అది జరగటం. రెండు మనం తెలియటం మనోధర్మం, తెలియకపోవటం కూడా మనోధర్మం. ఆ మనసుని ఓవర్కమ్ చేస్తే అప్పుడు సత్య జ్ఞానం కలగదు. అంటే ఇప్పుడు మన మనస్సుతో గ్రహించే విషయాలు నాకు తెలిసినకపోవడం, తెలియకపోవడం, నాకు చేయగలిగిపోవడం, మనస్సుతో గ్రహించే విషయాలను కూడా సత్యజ్ఞానం కదా, అసత్యజ్ఞానం, విద్యాజ్ఞానం. మరి సత్యజ్ఞానం ఏ గురించాలంటే నువ్వు ఎవరో నీ తెలియదు, నువ్వు ఎవరిగా ఉన్నావో అది నీ అనుభవంలోకి రావటం అంటే సత్యజ్ఞానం. మిగతా అసత్యజ్ఞానం అయితే సత్యజ్ఞానం కాదు. అదే తెలుసునని చెప్పేది మనస్సే, నాకు తెలియదని చెప్పేది మనస్సే. జ్ఞాని తెలియటం తెలియకపోవడం అంత బాగానే ఉంటాడు, ఒకటిగానే ఉంటాడు. అక్కడ ద్వైతం లేదు, అది ద్వైతం లేదు. అంటే జ్ఞానం వచ్చేటప్పటికి, ఆ లోపల స్వరూప జ్ఞానం కలిగేటప్పటికీ, అంటే ఆత్మసిద్ధి కలిగేటప్పటికీ వాడికి ద్వైతం నేషిస్తుంది. అన్నిటికన్నా ఉత్తమోత్తమైన సిద్ధి ఆత్మ సాక్షాత్కారం. అంటే నిజమైన సిద్ధి ఏంటంటే నువ్వెవరో నేను తెలియటమేది నిజమైన సిద్ధి. నువ్వెవరో నేను తెలియటమే నిజమైన సిద్ధి. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నువ్వు కాని దాంతో తాదాక్ష్యం పొందుతున్నావు కదా, ఏదైతే వాళ్ళో దాంతో తాదాక్ష్యం పొందటం ఏదైనా సిద్ధి. ఇప్పుడు నువ్వు దేహంగా ఉంటున్నానని ఎలా అనుకుంటున్నావు, అలాగే చైతన్యానుభవం కలగడం, చైతన్యానుభవం కలగడం నీకు నిజమైన సిద్ధి. ఆ చైతన్యం అంటే నిజం, చైతన్యమే ఆత్మన్నా చైతన్యమన్నా శాంతమన్నా ఆనందమన్నా బ్రహ్మమన్నా ఇవన్నీ పర్యాయ పదాలు, ఇవన్నీ కూడా ఈ పర్యాయ పదాలు. ఆ చైతన్యానికి జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్త అవస్థ లేదు, ఏ అవస్థ లేదు. ఏ అవస్థ అని అహంకారం మనస్సుకి జన్మ కనుక నరసాపురం వెళదాం అనుకుంటున్నాం అనుకోండి, నరసాపురం వెళ్ళి అసలు మనం దాన్ని నరసాపురం మర్చిపోయినప్పుడు దారి తప్పుతాం. కానీ మనం దాన్ని నరసాపురాన్ని ఎప్పుడైతే మర్చిపోయినప్పుడు నరసాపురం వెళతాం. అసలు మనం పొందవలసింది భక్తి మార్గంలో ఉన్నాం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, మనం పొందవలసింది ఏమిటి అని మనం పొందవలసి మనం ఎత్తేం చేయవలసింది ఏంటి అది మర్చిపోకూడదు. కానీ మీరు జపం బాగా చేస్తున్నారనుకోండి, ఏమైనా సిద్ధులు కలగొచ్చు, నేను సిద్ధులు మీకు కలగొచ్చు, అక్కడ కూడా ఆగిపోయారనుకోండి, మీకు అక్కడ సిద్ధులతో మీరు ఆగిపోయారనుకోండి, మీ ఆధ్యాత్మిక పురోగతి కూడా ఆగిపోదు. ఎందుకంటే సిద్ధులన్నీ స్వప్నంతో సమానం, సిద్ధులన్నీ కూడా రామకృష్ణ పరమహంస గారు చెప్తారు శుద్ధులను అశుద్ధంతో సమానంగా చూడమని. రమణమహర్షి గారు అలా చెప్పలేదు కానీ అశుద్ధంతో సమానంగా చూడమని చెప్పలేదు కానీ సిద్ధుల్ని ఏమని చెప్పారు, సిద్ధుల్ని స్వప్నం మాత్రమే. అంటే మీ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమే, జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమే. స్వప్న అవస్థ వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, జాగ్రత్త అవస్థ వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అని ఇవన్నీ సిద్ధులు కూడా అటువంటి సిద్ధులు కూడా వాస్తవం కాదు. సిద్ధులు కూడా మీ మనస్సు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, సిద్ధులు కూడా అంతే నిజం. కానీ అవి పారమార్థిక సత్యం కాదు, సిద్ధులు పారమార్థిక సత్యం కాదు. ఏదైనా బాగా నిష్ఠగా ఉంటామనుకో, బాగా జపం చేస్తున్నావు అనుకో, లేకపోతే బాగా నువ్వు ఏదైనా ధ్యానం చేస్తున్నావు, నీ సిద్ధులు కలిగితే కలగవచ్చు. కానీ వాటిని అక్కడ ఆగిపోతే నువ్వు వాటితో తాదాత్యం పొందితే అదే ధన్యం అనుకుంటే, అదే పరమార్థం అనుకుంటే నీ పురోగతి ఆగిపోతుంది. అంటే గమ్యాన్ని మర్చిపోయినప్పుడు ఈ తిప్పలన్నీ వస్తాయి. ఒకటి మీరు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సిద్ధులు కలిగినా, ఈ సిద్ధులు ఎన్ని కలిగినా మీకు భయం పోదు. భయం ఎప్పుడు పోతుంది మీకు, అభయస్థితి పొందాక భయం పోదు. అభయస్థితి ఎక్కడుందో ఆత్మలో ఉంది. తర్వాత ఇంకోటి అండి, ఇప్పుడు లోకంలో కొంతమందికి ఎక్కువ భయపడతా ఉంటారు, ప్రతి చిన్న విషయానికి భయపడతారు. ఈ భయం అనేది ఎలాగ వస్తుంది, ఎక్కువ ఊహించుకోవటంలో వస్తుంది. అయితే భగవంతుడు ఏం చెప్పారంటే, వేదజ్ఞాన వాడికి భయం ఉండదు, వేదజ్ఞానం లేని వాడికి భయం ఎక్కువ ఉంటుందని చెప్పాడు. అంటే మీకు తొందరగా భయం వస్తాను కానీ మీకు వేదాంగం బాగా తక్కువగా ఉంది, అసలు లేదని అర్థం. మీకు ఏ కారణం వల్ల మీకు భయం తొందరగా వస్తుందనుకోండి, మీకు వైరాగ్యం లేదని అర్థం. వైరాగ్యం ఉన్నవాడికి భయం ఉండదు, వైరాగ్యం ఉన్నవాడికి భయం ఉండదు. ఇప్పుడు ఒకసారి మన ఇంట్లో ఆ సందర్భాన్ని బట్టి పుట్టింటి కాడ ఒక రకమైన మనుషులు ఉంటారు, అత్తరింటి కాడ ఒక రకమైన మనుషులు ఉంటారు. మనం ఎటువంటి మనుషులు ఉండాలనుకుంటారు, మా అత్తగారు ఎలా ఉండాలి, మా మామగారు ఎలా ఉండాలి, మరి మా ఆయన ఎలా ఉండాలో అనుకుని ఊహించుకుని వెళ్తాం అనుకోండి, అక్కడికి ఎక్కడికి రెస్టారెంట్కి వెళ్తున్నాం, అలా ఉండకపోవచ్చు, అది ఏ చంద్రవాడే ఉండొచ్చు. ఇప్పుడు మనం వెళతాం మామూలుగా పాపం ముందు, మా అమ్మాయి పిల్లలకి ముందు ఇలా అనుకుంటారు, ఏదో అనుకుంటారు, అది మంచోళ్ళు అవ్వచ్చు, మంచోళ్ళు ఆడపవచ్చు. కానీ ఆ యోగ బలం ఉందనుకోండి, ఆధ్యాత్మిక సాధనలో పట్టుందనుకునే వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని వేలు గడిపేసుకుంటారు. లేకపోతే మీరు ఊహించుకుని వెళ్తారు కదా, అక్కడికి ఊహించుకున్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులు ఉండాలనుకోండి, సడన్గా మైండ్ అప్సెట్ అవుతుంది. అంటే మనం భూమిలో నివసించాలనుకుంటే గాల్లో నేలు కట్టకూడదు. ఒకసారి మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంచివాళ్ళు ఉండొచ్చు మన ఇల్లు అత్తవారింటి కదా, ఒకసారి మనం అనుకున్న దానికంటే మంచివాళ్ళు ఉండకపోవచ్చు ఇక్కడ. అంటే అక్కడ పరిస్థితులు, అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావం జాగ్రత్తగా అర్థం చేసుకుని వాళ్ళతో మనం నీటికి నీటి పనులు కలిసిపోకుండా నటిస్తూ కాలక్షేపం చేయటం అది కూడా యోగం. మనం అనుకున్నట్టుగా ప్రతిదీ జరిగిపోతుంది. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ప్రణాళికను బట్టి నడిపిస్తూ ఉంటాడు, ఈశ్వరుడు ప్రణాళికను బట్టి నడిపిస్తూ ఉంటాడు. అంటే నీ దేవ ప్రారంభాన్ని బట్టి మనుషులు కూడా నీకు సిద్ధమవుతారు అక్కడ. అంటే నీ దేవ ప్రారంభం ఏ రకంగా ఖర్చవాలో ఆ రకమైన మనుషులు అక్కడ సిద్ధమవుతారు. అయితే ఇందులో ఒక రహస్యం ఉంది, సుఖం కూడా ఫీలింగే, కష్టం కూడా ఫీలింగ్. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు అనుకోండి, ఆ కష్టపడిపోతున్నాయనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు అనుకోండి, అప్పుడు ఈ రోజు ఈ గంటలో వాయించిన భక్తులు కంటే వారి 100 జన్మల్లో పొందవలసినటువంటి వికాసం మీరు ఒక జన్మలో పొందుతారు. మీకు ఏదైనా కష్ట ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయనుకోండి, కష్టపడే పరిస్థితులు ఉన్నాయనుకోండి, కానీ క్షీణం రాకుండా మీరు చూసుకుంటారనుకోండి, మామూలుగా పూజలు జపాలు చేసే భక్తులు కంటే వారి 100 జన్మల్లో సాధించింది మీరు ఒక జన్మలో సాధిస్తారు. ఇంకా మైండ్ వికాసం పొందుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, అందరి మనసు ఒక రకంగా ఉండదు. ఇంకా కొంతమంది 90 ఏళ్ళు వచ్చినా ఆ పుట్టినరోజు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. శరీరం బాగా ఉంటుంది, శరీరం ఎదుగుతుంది, బొడ్డుగా ఉంటారు. మైండ్లో ఎలా ఉందంటే ఏమి ఉండదు అక్కడ, కానీ మాట్లాడే వాళ్ళు ఎదురు మాట్లాడి నేర్చుకుందామని కానీ సంస్కారాలు అసలు మనసులో వికాసం ఉండిపోవాలి. వాళ్ళు ఎలా 95 వచ్చిన కూడా 5వ సంవత్సరం 6వ సంవత్సరం పిల్లలు బిజీ చేస్తారు. దానికి కారణం ఏంటి, శరీరం శరీరానికి 97 వచ్చిన మాట్లాడితే అక్కడ మనం వికాసం లేదు. ఆధ్యాత్మిక వికాసం మాట ఎదురైంది, ఆధ్యాత్మిక బలం మాట ఎదురైంది. కొంతమందికి 60 ఏళ్ళు వచ్చిన ఆ మంచి స్నేహాలు జరపకపోతే అక్కడ మనసుకు కూడా వికాసం రాదు. మనసులోనే మనకు ఆ పరిమితి రానప్పుడు ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది, మనకు ఆత్మనిష్ట ఎలా కలుగుతుంది, ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, ఆ శాంతి సముద్రంలో ఎలా ఈదురాడగలం. అంటే మీరు సిద్ధులు కలగవచ్చు, జపం వల్ల కలగవచ్చు, మంత్ర జపం నిష్ఠగా చేయటం వల్ల కలగవచ్చు, మంత్రం చేయటం వల్ల కలగవచ్చు, అలాగే నిష్ఠ వల్ల కలగవచ్చు. అవి ఆత్మజ్ఞానాన్ని కలిగించే సాధనాలు కలగవచ్చు సిద్ధులు. అంత మాత్రం చేసి మీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని ఆత్మానుభవం కలుగుతుందని ఆయన పరమ పవిత్రుడికి కానీ త్యాగ పురుషుడు కానీ విరక్తుడికి కానీ జ్ఞానం ఆత్మజ్ఞానం కాదు. లోపల హృదయంలో పరమ పవిత్రుడు పరమ పవిత్రుడై ఉండాలి వాడు. సిద్ధుల వల్ల ఆత్మజ్ఞానం కలగదు. తర్వాత కొంతమంది కీర్తి తెచ్చేవాళ్ళు ఉంటారు, లేదా గౌరవం సంపాదించాలని కీర్తి కాంక్ష. ఇంకా వాళ్ళు తినడానికి సరిపడి తిండి ఉందనుకోండి, కట్టుకోవడానికి సరిపడి బట్టలు ఉందనుకోండి, మామూలుగా లోటు లేదని వాళ్ళ మనసు ఎలా అవుతుందంటే ఇంకా సమాజంలో గౌరవం సంపాదించాలని అనుకుంటారు. అదొక తెచ్చు, అదొక వాసన, అదేమవుతుంది, అది కూడా వాసన. ఆ వాసన కూడా వెళ్ళిపోతే ఇంటికి దుఃఖం ఇవ్వదు. తిండి లేని వాడు చేయడం ఉండి పట్టు వెళ్ళిపోయింది చాలనుకుంటాడు, బట్టలేని కూడా వెళ్ళి బట్టలు ఉంటే సరిపోతుంది, ఈ రెండు వచ్చినాయని కూడా మనం గౌరవం సంపాదించాలనుకుంటాడు. ఆ గౌరవం కూడా వచ్చిన తర్వాత అధికారం సంపాదించాలండి, దానికి అంత లేదు. దానికి అంతా అదంతా ఇవన్నీ తలంపుడే, ఇవన్నీ కూడా తలంపుడే. అంటే ఈ కేవలం ఏం చేస్తామంటే ఆత్మజ్ఞానాన్ని మర్చిపోతా గన్ని భూమి మీదకి ఎందుకు వచ్చావో ఆ విషయం మర్చిపోతున్నాం. భూమి మీదకి మనం వచ్చిన పని ఏంటో నువ్వు మర్చిపోతున్నావు. అంచేత అజ్ఞాని నీకు ఎన్ని సిద్ధులు కలిగినా నీ ఎవరో నీకు తెలియకపోతే నీకు ఎన్నడూ అజ్ఞానం పోదు. అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు, మాయ నశించదు. తర్వాత కొంతమంది జరిగిపోయిన గొడవలన్నీ ఖాళీగా కూర్చొని సోమంతరంలో కూర్చొని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. జరిగిపోయిన గొడవలన్నీ ఖాళీగా కూర్చుంటారు, పని పాటు ఉండదు, ఇంకా ఖాళీగా కూర్చుని ఇంకా జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుని దొక్కరు. ఆ జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోవడం కూడా యోగం. ఆ జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకోవడం మనకు నష్టం ఎక్కడ వస్తుంది, చేతిలో టైం వేస్ట్ అయిపోతుంది. జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటున్నాం అనుకోండి, వర్తమాన కాలాన్ని మర్చిపోతాం. వర్తమాన కాలాన్ని మర్చిపోయి ఆ పనులు కాఫీ వేసి కొన్ని ఉపయోగేస్తాం. మనం పందరే ఇష్టం అనుకుంటాం మన బుర్రని, కానీ కాఫీలు ఏం ఇష్టం ఉప్పేసాం. ఆడ తాజీవాడు ఎవడో తాజీవాడుతాడు చేయి. మనం జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోవడం కూడా యోగం తెలుస్తాం. దానివల్ల మనకి ఏంటంటే శక్తి కలిసి వస్తుంది, కాలం కలిసి వస్తుంది. అది జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోవడం కూడా యోగం తెలుసాం. మాకు మర్చిపోతే వెళ్ళిపోయాడు. తర్వాత కొంతమందికి ఆత్మ సాక్షాత్కారం కలగకముందే కొంచెం పూజ వల్ల జపం వల్ల ధ్యానం వల్ల నిష్ఠవాడు అన్నీ కలుగుతాయి సిద్ధులు. కానీ ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత కూడా కొంతమందికి సిద్ధులు వస్తాయి, వాటి వల్ల ప్రమాదం కలిగాను. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా న్యాచురల్గా నార్మల్గా కొంతమందికి సిద్ధులు వస్తాయి, దానివల్ల ప్రమాదం ఇంచడి ప్రమాదం అయినా అక్కడ పొందవలసిన పొంది ఉన్నాడు, అటు పొందవలసిన వస్తాయని చేతులు పట్టుకున్నాడు కాబట్టి దానివల్ల వాడికి ప్రమాదం ఏం లేదు. ఒకవేళ సిద్ధిని కూడా వాడు తెలివితేటలో వచ్చాడు, అది కూడా భగవంతుడి ఆ జ్ఞానాన్ని ఎవడైతే ఏ భగవంతుడు అయితే మనకి జ్ఞానాన్ని అనుగ్రహించాడో ఆ భగవంతుడే సిద్ధిని కూడా ఇచ్చాడనుకుంటాడు. కానీ నా తెలివితేటలో వచ్చినాయని వాడు కూడా ఇచ్చాడు, వాడు ప్రమాదంలో పండవు. ఏ భగవంతుడు అయితే ఏ ఈశ్వరుడైతే నాకు జ్ఞానాన్ని ఇచ్చాడో వాడు కూడా ఈ సిద్ధిని ఇచ్చాడు అనుకుంటాడు. కానీ అని వాడు ఏం తాదాక్ష్యం పొందడు, వాడు ఏం కూడా తాదాక్ష్యం పొందడు. నీకు సొంత బుద్ధి లేకపోతే ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు నేను భగవంతుని గురించి ఇక్కడ చెప్తున్నాను అనుకోండి, అన్నీ వింటున్నారనుకోండి, మీరు ఆ రోడ్డు మీద కడతారు, దుండు లేదు ఏమి లేదని అంత ఉంటుందని ఎవడని అంటాడనుకోండి, వాళ్ళు దుండు పాలలో నియంత్రణ చొక్కేసి మీద అవుతుంది. ఒక దుండు పాలలో నియంత్రణ చొక్కేసిన ఆ పాలు ఎవడ ముసుకోవచ్చు. అలాగే నేను చెప్పింది ఎన్ని గంటలు విన్నా బయట ఎవడన్నా ఏదైనా మాట చేయాలి, మీరు గులాన్ని వేసుకుంటారనుకోండి, ఇంకా పాలు మీకు ఉపయోగపడవు. మీ శ్రవణం చేసినంతా ఇంకా ఉపయోగపడవే, ఎందుకంటే ఇంటి నుంచి చొక్కపడింది. అంటే సొంత బుద్ధి విడిచిపెట్టకూడదు. అంటే మీ డబ్బు ఎలా మీరు కాపాడుకుంటారు, మీ చదువుని మీరు ఎలా కాపాడుకుంటారు, మీ పొలాలు, మీ ఆస్తులు, మీ బ్యాంక్ అకౌంట్ ఎలా కాపాడుకుంటారు, సొంత బుద్ధిని కూడా ఎలా కాపాడుకోవాలి. అసలు దేహం ఉందో లేదో తెలియని వాడికి, పరమ పవిత్రుడికి, పరమ శాంతిలో ఉన్నవాడికి ఆ సిద్ధులు రావటం వల్ల వాడికి ఉన్న సిద్ధులు ఉండటం వల్ల వాడికి ప్రత్యేకం లేదు. పోయినవాడికి ఉన్నవాడికి ఏం అనిపించదు, పోయిన వాడికి ఏం అనిపించదు. ఎవరికి? జ్ఞానికి. ఆ సిద్ధులు ఉన్న వాడికి ఏం అనిపించదు, మనకు అదన మీద ఉన్నాయని. ఆ సిద్ధులు పోయిన వాడికి ఏం అనిపించదు, వాడికి ఏమీ అనిపించదు. వాడికి ఏమి అనిపించి దేహం పోయినప్పుడు వాడికి ఏం అనిపించదు. ఏం చేసి దేహం పోయిన తర్వాత కూడా ఉంటాం అన్న సమస్య వాడికి తెలుస్తూ ఉంటుంది. అంటే దేహానికి చావు రాకముందే ఎవరైతే చనిపోయి ఆ దేహంలో తిని జన్మిస్తాడో వాడు జీవన్ముక్తుడవుతాడు. జ్ఞాని ఏ సిద్ధుడి కోసం కోరడం, వాడికి ఉండటం వల్ల రాబోయేది, సిద్ధులు లేకపోవటంలో నష్టం. ఏం చెప్పి జ్ఞానం ఉంటే నిజమైన సిద్ధిని వాడికి తెలుసు. లేకపోతే ఉన్నాయని స్వప్నం, దేహం ఎలాగ స్వప్నంతో సమానము, ప్రపంచం ఏ విధంగా అయితే స్వప్నంతో సమానము, ఆ సిద్ధులు అన్ని కూడా స్వప్నంతో సమానమని వాడికి తెలుసు. అంటే ఉండటం వల్ల వాడికి ఏమి మనకి లాభం ఉందని కూడా, పోవటం వల్ల వాడికి నష్టం ఉందని వాడికి ఏమి అనిపించదు. వాడికి ఆ శాంతి నుంచే శక్తి వస్తుంది, పవిత్రత నుంచే శక్తి వస్తుంది, నిష్ట నుంచే శక్తి వస్తుంది. ఆ శక్తి ఇతరులకు ఉపయోగపడవస్తుంది. కానీ ఇతరులకు ఉపయోగపడతానని ఏదైనా చేస్త కూడా వాడికి ఉండదు. భగవాన్ అన్నారు కదా, నేనైతే అజ్ఞానం అయితే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏం లేదు, నేనైతే జ్ఞానం అయితే నాకు బోధించడానికి ఇతరులు లేరు. అంటే జ్ఞాని ఎవరినో ఉద్ధరిస్తున్నాడు అని ఆడు కనిపించింది, ఎవరినో మనం ఉద్ధరిస్తున్నామని వాడు కనిపించింది. ఏ ధనకార్యాలు చేస్తున్నామని కూడా ఆడు అనుకో, ఆడు అనుకోడు. ఏం చెప్పి వాడికి వాడు సహజంగా ఏదో జరుగుతూ ఉంటుంది, అది ధన బుద్ధి అనే ధనకార్యం అని మనం అనుకుంటాం. కానీ వాడికి ఏం అనిపించు, ఇంకా అంతా ఒకటి. వాడు ఇతరులకంటే మనం ఎక్కువ వాళ్ళం అనుకుంటే ధనం వస్తుంది, ఇతరులకంటే మనం తక్కువ వాళ్ళం అనుకుంటే ఏమొస్తుంది, న్యూనత వస్తుంది. అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే. అందరిలోనే నారాయణ చూసే వాడికి ఎక్కువ ఏంటి తక్కువ ఏమిటి? వాళ్ళు మెల్లగా ఉండొచ్చు, వాళ్ళు తెల్లగా ఉండొచ్చు, వాళ్ళు ఎర్రగా ఉండొచ్చు, వాళ్ళు చదువు ఉండొచ్చు, వాళ్ళు చదువు ఉండకపోవచ్చు, వాళ్ళకి ధనం ఉండొచ్చు, ఇంకొకళ్ళు లేకపోవచ్చు, వాళ్ళకి అధికారం ఉండొచ్చు, మరొకళ్ళు లేకపోవచ్చు. అందరిలోనే నారాయణుడే వాడికి కనిపించేటప్పుడు వాడికి ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి? వాడికి సమదర్శనం, సమదర్శనం అంటే అక్కడ రంగు కాదు, లేకపోతే స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ కాదు. లోపలన్న వస్తువుని వాడు చూస్తూ ఉంటాడు. మీ మనసు గుణాల్లో తేడా ఉంటుంది, శరీర రంగులో తేడా ఉంటుంది, మీ స్టేటస్లో కూడా తేడా ఉంటుంది. లోపల నారాయణుడు ఒకటి సమానంగా ఉంటాడు, లోపల నారాయణుడికి మటుకి సమా అది చూసేవారికి ఎక్కువ తగ్గులు ఏంటి, ఎక్కువ లేదు తక్కువ లేదు. వాడికి ఇతరులకు మీ పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నా, చెడ్డగా ప్రవర్తిస్తున్నా, వాళ్ళ పట్ల మీ యాటిట్యూడ్ మట్టుకు నిర్మలంగా నిశ్చయంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయించి ఏం చేయలేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇతరులు మీ పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ వాళ్ళ పట్ల మీ బుద్ధి నిర్మలంగా ఉందనుకోండి, వాళ్ళ ప్రభావం మీ మీద పడదు. మీరు సాధన ఏమి చేయటం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, మీరు ఏం చేయటం లేదు. సాధన ఏంటో ఉంటే చాలా పుస్తకాలు చదవడం కాదు, ఆ బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు గౌరవం వచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉంది, అగౌరవం వచ్చినప్పుడు ఎలా ఉంది, ధనం ఉన్నప్పుడు ఎలా ఉంది, ధనం లేనప్పుడు ఎలా ఉంది, మిమ్మల్ని అందరూ వివేకించినప్పుడు ఎలా ఉంది, మీకు వివేకింపులు లేనప్పుడు ఎలా ఉంది. ఆ బ్రెయిన్ చాలా బ్యాలెన్స్గా ఉందా లేదా అని గాడి తప్పుతుంది, అది చూసుకోవాలి. అది సాధన. అంటే పరమ పవిత్రుడు కాదు వాడికి జ్ఞానం కలగదు, పరమ పవిత్రుడు కాని వాడికి ఆత్మజ్ఞానం కలగదు, తర్వాత సహనం లేని వాడికి అసలు కలగదు. కొంతమంది రోజు పెట్టేటంలో పేరుపోతూ ఉంటారు వాడికి, అసలు వాడికి జ్ఞానం కలిగి సమస్యను ఎంచడం వాడికి సహనం ఉండదు. ఎంచడం సహనం ఉన్నవాడికి హృదయ లోతులు పెరుగుతాయి. సర్వత్ర నారాయణ చూసేవాడికి వాడికి వికారం ఎక్కడి నుంచి వస్తుంది? నారాయణ అంటే చైతన్యమే. సర్వత్ర నారాయణ చూసేవాడికి ఇంకా వికారం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి వికారం వచ్చే సమస్య లేదు. అన్ని సిద్ధుల్లోకి ఉత్కృష్టమైనది జ్ఞానం. అంటే ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే పవిత్రత ఉందో, ఎక్కడైతే నిర్మలత్వం ఉందో, వాటి అక్కడ జ్ఞానం ఉదయిస్తుంది. అయితే జ్ఞానం ఉదయించు. జ్ఞానం కలిగిన వాడు సిద్ధుల్ని కోరుకోడు, కానీ సిద్ధులు కలిగిన వాడు మనకి జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఇందులో నా కొరత వాడికి తెలుస్తాం. జ్ఞానం కలిగిన వాడు ఎవరు నాకు సిద్ధులు కావాలని కోరుకోడు, కానీ ఒకటి జ్ఞానం కలగకుండా సిద్ధులు కలిగిన అనుకోండి, వాడి కొరత విరికి ఆ కొరత ఆ లోపల ఉంటుంది, రోత వాడికి తెలుస్తూ ఉంటుంది. లోపలని పోతవారికి తెలుసు, ఏదో వెళుతుందో మనలో వాడికి తెలుస్తూ ఉంటుంది. వెళితే వాడికి ఆ సమాన బుద్ధి ఉండదు, లోపల శాంతి దొరకదు, వాడికి ఆనందం ఉండదు. ఇది వెళుతు వాడు హృదయం ఏదో వెళుతుందో మనకి తెలుస్తూ ఉంటుంది, వాడు కూడా దుఃఖం వెనసాడుతుంటుంది. అంటే మనం పొందింది కరెక్ట్ స్టేట్ కాదు, అని పొందబ్బు మన జ్ఞానం కోసం వాడు కూడా ప్రయత్నం చేస్తాడు. సిద్ధులు వస్తే రానే పోనే, రానే పోనే, అది అసలు అటు అటు మైండే పెట్టద్దు నువ్వు, అటు నువ్వు మైండే పెట్టద్దు. నువ్వు జ్ఞానం కోసమే జీవించు, జ్ఞానం కోసమే జీవించు, లేక ఆ ప్రయత్నంలో మరణించు. జ్ఞానం కోసమే జీవించు. నువ్వు ఆ గమ్యంలో నడుస్తున్నావు లేదో చూసుకో, ఆ గమ్యంలో నడుస్తున్నావు లేదో చూసుకో. సాధకుడు తిండికాడు బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంత ఆకలిగా ఉండగానే మనం నడిచిపోవాలి తిండికాన్ని, కొంత ఆకలిగా ఉండగానే అప్పుడు దేహం తేలిగ్గా ఉంటుంది. ఎక్కువ తింటాం అనుకోండి, జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేయడం తన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. తర్వాత సాధకులకి మాంసాహారం కంటే శాకాహారం మంచిది. అంటే శాకాహారం తినేవాడికి చేపలు ఇంత గుర్తు ఆ రకమైన స్థిరత్వం వస్తుంది. అంచేత శాకాహారం చాలా మంచిది. కొంతమంది ఎంత నిష్టగా ఉంటారంటే పాపం వాళ్ళు శాకాహారం తింటారు, ఇంట్లో వాళ్ళు కావాల్సి ఉంటే మాంసం వండి పెడతారు. కానీ మనకంటే వాడు గొప్పవాడు, ఇంచుకు గొప్పవాడు అంటే రోజు మాంసం వండుతుంటారు, మాంసం మీద వాళ్ళు మనసు సెలవు. కానీ ఇంట్లో వాళ్ళు తింటారనుకోండి, వాళ్ళు మాంసం వండి పెడతారు, వాళ్ళు తింటారు, వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ నిగ్రహం ఉన్నవాడు. మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ శాకాహారం తింటే పర్వాలేదు, ఇంట్లో కొంతమంది శాకాహారం కొంతమంది మాంసాహారం తనుకోండి, వాళ్ళకి మాంసం వండి పెడతారు, వీళ్ళు తినరు. అంటే మనకంటే ఎక్కువ మన నిగ్రహం వాళ్ళకు ఉన్నట్టు గుర్తు. ఆరోగ్యానికి కూడా శాకాహారం మంచి, శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి కూడా శాకాహారం మంచిది. ఎవరు ఇతరుల విషయం మనకు అనవసరం. సాధకుని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. జ్ఞానం లేని వాడికి శక్తులు బ్రహ్మాండంగా కనిపిస్తాయి, జ్ఞానం ఉన్నవాడికి ఏమి ఉన్నాయో బ్రహ్మాండంగా కనపడవాడు. ఆ జ్ఞానం లేని వాడికి శక్తి వచ్చే బ్రహ్మాండంగా కనిపిస్తాయి అన్నాడు. జ్ఞానం ఉన్నవాడికి వచ్చేటువంటి కంటిన్యూ ఇన్విజిబుల్ ఉన్నాడికి అసలు అది గొప్ప విషయం కింద వాడికి ఏం కనపడదు, అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్కి ఓ 10 రూపాయలు పెట్టుకుని ఇచ్చేందుకు ఎలా ఉంటుంది అడికి, వాడు పుచ్చుకునే అడికి ఏమంటుంది, దాని ఆకర్షణ ఉంటుంది, పుచ్చుకుంటాడు అనేది ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుంది. భగవంతుడే కనుక లభ్యమైనప్పుడు ఇంకా ఇంట్లో విలువని కనిపిస్తుంది వాడికి. భగవంతుడే కనుక లభ్యమైనప్పుడు సిద్ధుడే వాడికి ఇంకా ప్రాముఖ్యత చేయమంటుంది. భగవంతుడు లభ్యమైనప్పుడు సిద్ధుడే గొప్పగా కనిపిస్తూ ఉంటాయి వాడికి. భగవంతుడి కంటే ఎక్కువ కాదు సిద్ధుడు. కానీ మీ సిద్ధిని సంపాదించాలి నువ్వు అనుకుంటా అంటే భగవంతుడిని మర్చిపోయావని అర్థం. ఆ అగ్నిలో కర్పూరం ఎలా కాలిపోతుందో అలా నీ మనస్సు నీ హృదయంలో కాలిపోయి జ్ఞానాగ్నిలో కాలి బూడి చేయనప్పుడు నీ ఈశ్వరుడు దర్శనం అయిపోతే. ఇప్పుడు కర్పూరం అగ్నిలో ఎలాగైతే హరించిపోతుందో అలాగే ఈశ్వరు పట్ల నీకున్న భక్తి నిజమైతే, ఆ ప్రేమ నిజమైతే, ఆ తపన నిజమైతే అలాగే కలిపి బూడిద అయిపోతుంది. ఏది నీ మనస్సు మన ఏ గుళ్ళకి వెళ్ళి మనకు ఏమిస్తారు, ఆరతిస్తారు. అందులో ఏం వేస్తారు, అందులో హారతలు ఈ కర్పూరం వేస్తారు. అంటే కర్పూరం అది ఇప్పుడు ఎలా కరిగిపోతుందో ఆ జ్ఞానాగ్నిలో ఆ భక్తి అగ్నిలో మన మనస్సు కరిగిపోవాలి. అప్పుడు వాడికి జ్ఞానం అది గుర్తు హారత కదా గుర్తు. ఇప్పుడు మీ దగ్గర ఒక అర్థపడి ఉంది, అది నాకు ఇచ్చేశారు, ఇంకా మీ దగ్గర ఏముంటుంది, ఏముండదు. అది మీ మనస్సు భగవంతుడికి ఇచ్చేస్తే, మీ మనస్సు నిజంగా భగవంతుడికి ఇచ్చేస్తే ఇంకా కోరటం మీకు ఏముంటుంది, ఏమీ ఉండదు. సిద్ధులే కానీ ఏమీ కోరటం అనుకున్నది. మనం ఏం చేస్తున్నాం, మనస్సు ఇవ్వకుండా ఇస్తున్నట్టు నటిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఇస్తున్నట్టు నటిస్తున్నాం. తన మనిషి గారు చెప్పారు పాదం అంటే మూలం. మన శరీరం ఎంత దేని మీద ఆధారపడదు, మీ పాదం మీద ఆధారపడదు. మన శరీరానికి మూలమైన పాదాలే కదా. అలాగే మనోమూలాలు నిజమైన పాదం, మనోమూలాలు ఈశ్వరుడి పాదం. ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ, అక్కడ మీ మనస్సు నిలబెట్టవచ్చు. అక్కడ మనస్సు నిలబెడితే అది కరిగిపోతుంది. ఎలా కరిగిపోతుంది, కర్పూరం హరించుకున్నట్టు హరించిపోతుంది మనస్సు. ఈ సింబాలజం బయట రంగనాథుడి పాదాలను అంటే రంగనాథుడి పాదాలను అర్చన చేసుకోవడానికి ఎవరు ఏంటంటే ఆ పాదాలు ఎక్కడున్నాయో ఇది హృదయంలో ఉన్నాయి, దాని గుర్తు కోసం బయట ఈ పాదాలను చూపిస్తున్నారు. అది సంకేతం. అదేంటిది సంకేతం. శుభ అశుభ పరిచయాలు గీతలు అంటాడు స్వామి గారు. మనిషి అయితే జన జీవితంలో శుభం వస్తూ ఉంటుంది, అశుభం వస్తూ ఉంటుంది. శుభం వస్తూ ఉంటుంది, అశుభం వస్తుంది. అశుభం వచ్చినప్పుడు శుభం పాలకు ఫీలింగ్స్, అశుభం వచ్చినప్పుడు అశుభం పాలకు ఫీలింగ్స్ లేకుండా ఉండగలిగితే సహజస్థితిని వరిస్తుంది. ఏ స్థితి, సహజస్థితిని వరిస్తుంది. అందుకే శుభం అశుభం కొన్ని సంఘటనలు. ఎంతకంటే దాని తాడికి ఫీలింగ్స్ లేకుండా చూసుకున్నాం అనుకో, శుభం నేను ఏం చేయలేదు, అశుభం ఏం చేయలేదు, అప్పుడు ఏమీ చే దీని ఇన్ఫ్లుయెన్స్ నీకు ఏమో పడినప్పుడు నేను కదా నా భక్తుడు అనుకుంటాడు అట్లా స్వామివారు. ఏమి ఆ శుభం యొక్క ప్రభావం అశుభం యొక్క ప్రభావం నీ బ్రెయిన్ మీద పడినప్పుడు అప్పుడు వీడు భక్తుడంటే వీడు అడ్డం బొట్టు పెట్టుకున్నాడు వీడు బొట్టు పెట్టుకున్నాడు కాదు, వీడు నా భక్తుడు. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి అది అది ఈశ్వరుని అమ్మ, ఎవరి నిర్ణయం ఈశ్వరుని, ఆ సంఘటనని యాక్సెప్ట్ చేస్తాడు వాడు నిజమైన భక్తుడు. మనం యాక్సెప్ట్ చేయమనుకోండి అశాంతి వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, ఏం చేస్తాం, అక్కడి నుంచి పరామర్శలు గొడవ గొడవ అంటే సంఘటనని యాక్సెప్ట్ చేయడం పోతున్నాం మనం. ఆ సంఘటనని నిజంగా మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, మీరు ఈ పూజలు జపాలు ధ్యానాలు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి కాశీకి నదిలో కాశీకి గంగానదిలో స్నానం చేసి రాజమండ్రి గోదావరిలో స్నానం చేసి ఈ రకమైన పుణ్యాల కంటే ఆ యాక్సెప్టెన్స్ మీ మైండ్ కుదిరితే మీకు ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. మీ కోడలు మంచిది కదనుకున్న ఉదాహరణకు అనుకుందాం, అంటే ఉదయం ఎగ్జాంపుల్ ఏదో చెప్పాలి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మంచిది ఏది సరే సరే మంచిది కదనుకున్నా మంచిది కానితనం మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిని మీరు యాక్సెప్ట్ చేసి తదనుగుణంగా మీ బిహేవియర్ మలుచుకుంటే మీకు దుఃఖం రాదు. అందుకని ఆ పరిస్థితి మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మాకు వాళ్ళ మంచిది కదా మాకు వాళ్ళ మంచిది కానీ రోడ్డు మీద పడతాం, దానివల్ల మీకు ప్రయోజనం మీకు వాళ్ళకి ప్రయోజనం. మీ మనసు యొక్క శక్తి మీ మనసు అంతా ఈశ్వరుడు పాదాల మీద ఉండాలి. అలా కాకుండా కొంత మనసు విడిపోయినందుకు నాకు శుద్ధులు కావాలి లేకపోతే తీర్చి కావాలి గౌరవం కావాలి వినియోగింపులు కావాలి లోక భాష వచ్చేసిందనుకో మీ బంధం నిలిసిపోతుంది, ఆ దేహ బంధం ఆ శవబుద్ధి నిలిసిపోతుంది. కొన్నింటి దేహం గురించి దేహానికి సంబంధించిన వాళ్ళు చుట్టాల గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు అంతే, ఆ దేహ వాసన ఎక్కువ దేని గురించి వాళ్ళు లోకం గురించి ఒక్కసారి ఒక మంచి తలంపు కూడా వాళ్ళకి రాదు. నేను అబ్బాయి మంచివాడు అయినా అవబ్బాయి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాను, అలాగే సంఘటన కూడా యాక్సెప్ట్ చేయి భగవాన్ అనుకోవాలి. అక్కడ ఈ అబ్బాయి మంచివాడు కాదనుకుని సరిపెట్టుకుంటూ ఉంటారు, వాడేదో బాగు చేయాలని చూస్తూ ఉంటారు అనుకుంటుంటారు కదా, ఆయన రోడ్ ఎక్కించరు ఇంకా అర్థం అయితే అవి ఇతరుల అబ్బాయిలు అయితే రోడ్ ఎక్కించేస్తారు. మీ అబ్బాయి మీరు మీరు రోడ్ ఎక్కించరు మీకు అర్థం ఏదో సరిపెట్టుకుంటారు బాగు చేసుకుంటారు ఏదో సరి అలా సంఘటనని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, మీ అబ్బాయిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు, మీ ఇంట్లో జరిగే సంఘటన పరిస్థితిని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి. మనిషిని యాక్సెప్ట్ చేసినప్పుడు సంఘటన ఎందుకు యాక్సెప్ట్ చేయాలి. మీ నరసాపం ఎలా వెళ్ళాలో నాకు తెలియదనుకోండి, దారిని ఎవరైనా చెబితే అది పోతాను ఉంటాను, నాకు తెలియనప్పుడు ఏం చేస్తాను, ఎవరైనా చెబితే తప్పు దారి చెప్పినా పోతాను. ఆ నరసాపం ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అనుకోండి, ఇలా కలిగి ఎలా వెళ్ళాలంటాడు అనుకోండి మనం వెళతాం అలాగా అలా వెళ్ళాం, అలాగే స్పష్టమైన ఆలోచన బ్రహ్మం అంటే ఏంటి, అంటే మనం పొందవలసిన అన్నం ఏంటి, మన గోల్ ఏంటి, మన డెస్టినేషన్ ఏంటి, మనం పొందవలసింది ఏంటి, ఒక అవగాహన రియల్ అండర్స్టాండింగ్. అంటే ఏ పని చేసినా ఒక వంటే కాదు వంట విషయంలో లేని అవగాహన మనకు నరసాపం ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకుంటాం, ఎక్కడ కారు వెళ్ళాలి, ఎక్కడ కార్లు జాయిన్ అవ్వాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కడ రిక్షాలో జాయిన్ అవ్వాలి, మన డెస్టినేషన్ ఎంత, మన జేబులో ఎంత డబ్బు ఉంది వెళ్ళటానికి అని ఇవన్నీ ఆలోచించుకుంటాం కదా, ఇవన్నీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం అవగాహన. అలాగే మోక్షం అంటే ఏంటి, దానికి సంబంధించిన సబ్జెక్టు, దాని పొందటంలో వచ్చేది ఏంటి, దాంట్లో అది సుప్రీం స్టేట్, ఆ స్టేట్లో ఏంటి మనం పొందవలసి, ఎందుకు మనకు ఇంతమంది పూర్వీకులు ఇంతమంది మహర్షులు ఆ మోక్షం యొక్క ప్రాముఖ్యత గురించి ఎందుకు చెబుతున్నారు, అందులో ఏమి లేకపోతే ఎందుకు చెప్తారు, చెప్తే మీకు అర్థమేం చెప్తా అని ఒక అవగాహన అండర్స్టాండింగ్. తర్వాత మనకు అర్థం అయ్యాక దాన్ని యాక్షన్లోకి ఎలా చేయాలి, మనకు అది అర్థం చేసుకుంటాం, అర్థం దొరకైపోయి ఎలా ఉండాలో ముందు మనం అర్థం చేసుకున్నాక మనం వండాలి కదా, ఇంకా అర్థం చేసుకుంటే వండలేం కదా, ఆ దినుసులు ఉండాలి, ఆ దినుసులు ఉండాలి, అన్నీ ఉండాలి, మనం అర్థం చేసుకుని అది ప్రాక్టీస్ చేయాలి. మనం అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటుంది, ఎలా వండాలో దొరకాయ ఎలా వండాలో తెలియకుండా మనకు పాడైపోతుంది, ఎలా వండాలో తెలుసు, ఎలా వండాలో తెలిసినా వండాలి, అప్పుడు అలా ఉంటే పెర్ఫెక్షన్ వస్తుంది కనుక. అలాగే బ్రహ్మము, అలాగే బ్రహ్మము గురించి ఒక అండర్స్టాండింగ్, అసలు ఉంది దాని ఇంపార్టెన్స్, ఎందుకు ఇంతమంది విష్ణువులు ఇంతమంది అవతార పురుషులు ఎందుకు దాని ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు, మోక్షం గురించి మన గమ్యం మోక్షం, మన ఇంట్లో ఉన్న మనుషులు బయట ఉన్న మనుషులు కూడా షాడో వస్తాయి నీడలే. అంటే మనుషుల్లో ఎంత అల్పత్వం ఉంటుందంటే, మీరు మీ బిడ్డకు 100 ఎకరం సంపాదించి ఇచ్చారనుకోండి, మరి బయటికి ఎవరో చెప్తారనుకోండి నన్ను మంచిది కదని, మేము 100 ఎకరం సంపాదన వేరేస్తాడు నేను మంచిది కదంటే అది బుధం బుధం చేసుకుంటాడు. అందు అంత మాయ ఎంత బలిగినాడు. అంటే మీ బిడ్డ కోసం మీరు ఎంత కష్టపడ్డారో ఇంకా అది అక్కర్లేదు. బయటికి ఉంటారని నేను మంచిది కావాలంటే ఎవరు ఆ మాట బుధం చేసుకుంటాడు, కానీ మీరు ఆడి గురించి ఎంత కష్టపడ్డారో అంత మర్చిపోతాడు. అదే మాయ, మాయ ఎంతది. ఆడ అలా ఇంటికి చెప్పాడంటే ఆడు చేసిన శాఖను ఇంట్లో చేయకుండా ఆడు చేయించుకోవడానికి అది చెడు. ఏ బ్రహ్మని పొందుతాం అనుకుంటున్నా దానికి చక్కగా అవకాశం, ప్లానింగ్ అవగాహన చేసుకున్నాడు, దాన్ని ప్రాక్టీస్ చేయడు. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు అనేక ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అది చంటిపిల్లడు అసలు నడిచే చేతనం అడిగిన పక్కనైతే నడిచేప్పుడు మన చంటిపిల్లలు పడుతూ ఉంటాడు, మళ్ళీ నడుస్తూ ఉంటాడు, మళ్ళీ పడుతూ ఉంటాడు. మనం సాధనలో పోయిపోయి పడిపోతూ ఉండొచ్చు, మళ్ళీ నడుస్తాం, మళ్ళీ పడిపోతూ ఉండొచ్చు, మళ్ళీ నడుస్తాం, పడిపోతా ఉండొచ్చు. మీ సైకిల్ నడుచుకోవాలి అనేది సార్లు పడిపోతారు, పడిపోతున్నాను సైకిల్ నడుచుకోవడం అంటారు. ఒకటి అండర్స్టాండింగ్, ఒకటి ఏంటి తర్వాత ప్రాక్టీస్. అదే మనం మనం అర్థం చేసుకున్నదే, మనం అర్థం చేసుకున్నదే ఆ అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉంటే ప్రాక్టీస్ కూడా ప్రాపర్గా ఉంటాయి. అవి మనం దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఎప్పుడు సక్సెస్ అవుతామంటే వైరాగ్యం ఉన్న ప్రాక్టీస్తో కూడా వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటే వాడు డెస్టినేషన్కి వెళ్తాడు, వైరాగ్యం లేకపోతే వీడు మధ్యలో ఆగిపోతాడు. అండర్స్టాండింగ్ సరిపోదు, ప్రాక్టీస్ సరిపోదు, డిస్ప్లేషన్ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం లేదనుకోండి ఏదో పద్ధతి వస్తూ ఉంటుంది, అది మరి వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. ఏ ఆకర్షణ వస్తుంది వెనక్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మీరు ఎవ్వరూ ఒక సంవత్సరం నేను చూడటానికి రారనుకోండి, ఉదాహరణకి మీరు ఎవ్వరూ కూడా ఒక సంవత్సరం నన్ను చూడటానికి రారనుకోండి, ఏ పద్మతి కనపడతాడు, ఎల్లమ్మ కనపడతాడు, పుల్లమ్మ కనపడతాడు, భారత కనపడతాడు, విజయ్ కనపడతాడు, వాళ్ళు కనపడతాడు, వీళ్ళు కనపడతాడు అని అనుకుంటాను. నాకు వైరాగ్యం లేదని అర్థం. ఇంట్లో కూడా మీకు ఉత్తెక్కేందంటే మీకు కోపం వస్తుంది. ఉత్తెక్కేందే మీ పొరపాటు ఉంటాను, మన రేపు జాగ్రత్తగా ఉండాలి, ముందు రేపు అనుకోరు, మీకు కూడా కోపం వస్తుంది. ఇంకా కదా ఆ ఉత్తులు ఎక్కువేశారు, ఉప్పు ఎక్కువేసన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే వాళ్ళు కోపం పెట్టుకుంటారు. మీ ఇంట్లో మీరు కూడా మీకు చాలా కోపాలు అంత పైకి మీకు తెలియదు. ఏం చేయాలంటే రాజు పడబడ్డ సంసారం నిలప, రాజు పడడం చదువు సంసారం నిలబడు. పెళ్లి అంటేనే రాజు ప్రాపర్ అండర్స్టాండింగ్. తర్వాత ఏంటి ప్రాక్టీస్, అండర్స్టాండింగ్ తర్వాత ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒడిదుడుకులు వస్తాయి, ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఊపిరికి వచ్చినప్పుడు మీరు వైరాగ్యం కండి, లేకపోతే అవి జరుగుతున్నారు తట్టుకోలేదు, మీరు వెనక్కి వచ్చేస్తారు. ఈ మూడు ముఖ్యం, ఒకటి అండర్స్టాండింగ్, రెండు ప్రాక్టీస్, వన్ డిస్కషన్ వైరాగ్యం. అండర్స్టాండింగ్ లేకపోతే మిగతా రెండు పొరపాటు వచ్చేస్తాడు. రైట్ అయిన ఆన్సర్ అందరికీ ఒకటిలాగా ఉంటుంది, తప్పైన ఆన్సర్ లెక్క తప్పైన ఆన్సర్ అందరూ చదవరకంగా ఉంటారు. అలాగే అజ్ఞానులైనప్పుడు అందరూ చదవరకంగా ఉంటారు, జ్ఞానంలోకి వచ్చేది అందరూ సమానం. లెక్క తప్పు వచ్చిందనుకోండి, తప్పు వచ్చిన వాళ్ళు అందరూ ఒక రకంగా ఉంటారు, ఎవరు తప్పు ఆడిదే. రైట్ అయింది అనుకోండి లెక్కలో, రైట్ అయింది కరెక్ట్ ఆన్సర్, రైట్ అయిన వాళ్ళు ఒక్క రకంగానే ఉంటుంది ఆన్సర్. రైట్ అయిన వాళ్ళు ఆన్సర్ ఎలా ఉంటుంది, అలాగే అజ్ఞానం అయినప్పుడు ఎవరి దగ్గర ఆడింది ఎవరు పాడు. జ్ఞానం వచ్చాక ప్రపంచం దాటకుండా అందరూ సమానం. అలాగే ఎక్స్ప్రెషన్లో తేరవచ్చు, ఎవరు పద్ధతిలో బట్టి రామకృష్ణుడు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆ విషయాన్ని, భగవాన్ ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వశిష్ఠుడు ఇంకో రకంగా చెప్పొచ్చు, స్వామివారు వాసుదేవ స్వామివారు మరొక రకంగా చెప్పొచ్చు, రిబు రిబు మహర్షి మరొక రకం. ఆ ఎక్స్ప్రెషన్లో తేడా. సబ్జెక్ట్ మట్టుకు ఒకటే కానీ ఎక్స్ప్రెషన్, దాన్ని ఎక్స్ప్రెస్ చేయటంలో ఎవరి పద్ధతి, వాళ్ళు జ్ఞానంలో కూడా ఎవరి పద్ధతి కానీ అనుభవం అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, సమాజ స్థితి పొందిన తర్వాత అందరినీ ఒకటి, అక్కడ ఏకమే ఉంటారు, అక్కడ తేడా ఏమి ఉండదు. అది మీకు దేహవాసన లోకవాసన ఉన్నాయనుకో, శాస్త్రవాసన ఉన్నాయనుకో, ఇంకా దూసుకుపోతాం, అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, మీరు దూసుకుపోతాం. ఇంకా అనుభవించినవి బయటకు వచ్చే వరకు దూసుకుపోతూ ఉంటాం. ఆరోగ్య ఆరోగ్యం ఇంకా మీకు చీకట్లోకాల కానీ వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఈ వాసనలోంచి మీరు బయటకు వచ్చి పనిచేయకపోతున్నాం. మనం కూడా ఏదైనా పని చేసేది గౌరవం కోసం చేస్తున్నాం, ఈశ్వరుడు ప్రత్యర్థం చేస్తున్నాం, అది కూడా చూసుకోవాలి. ఈ పని ఈశ్వరుడు ప్రీతి కోసం చేస్తున్నా, లోకంలో గొప్పల కోసం చేస్తున్నా, ప్రీతి కోసం చేస్తున్నా, 10 మంది మెచ్చుకుంటారని చేస్తున్నా, కొంతమంది ఇంట్లో ముసలం మనం చూస్తూ ఉంటారు. ఒంటిగా ఉన్నప్పుడు సరిగ్గా చూడ ఎవరైనా చుట్టాలు వచ్చారని మన బట్ట సెట్ చేసి మెల్లొగ్గులు సెట్ చేసి ముఖానికి పౌడర్ రాసేసి ఓ రుద్దేస్తారు ముసలం మనం. అంటే భగవంతుడు శుద్ధ అమాయకుడని ఉద్దేశం, శుద్ధ తెలుసు ఎవరంటే దేవుడు. ఇంట్లో ముసలం మనం కొంతమంది చూస్తూ ఉంటారు, అది ఎవరు రారనుకోండి చుట్టాలు ఇంకా మొండ ఇంకా సాగలేదు అంటే అంటారు, ఇంకేదంటే మీకు రోజులు కాలేదంటే ఎవరు చుట్టాలు వచ్చారనుకోండి ఆవిడ పుట్టింది కనుక ఎవరైనా వచ్చారంటే పౌడర్ రాసేస్తారంటే బట్టలు ఏం సరి చేస్తారు మెల్ల వస్తుంటే ఏమి సరి చేస్తారు ఏమైనా బాగా చూస్తామంటే ఏదంటే 10 రోజులు పెద్ద ఆవిడ ఇంకో 10 రోజులు బతుకుంటే మాకు మంచిది కదా అంటారు. ఏంటి అర్థం కాదు మనకి, అది ఇంకా బతుకుండా వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏడు ఇంక ఇంకా చావు రావటం ఉంటుంది అనుకోవటం, చచ్చిపోతే బలి కాలేవుతుందని కొంతమంది అనుకోవటం, ఇంకా ఆవిడ పుచ్చిన దానికి ఎవరైనా వస్తారు అనుకోండి మొత్తం అంత ముసలావాడికేమో మొత్తం పౌడర్ అంతా నిద్దీయటం. ఆడ గుణం దాటితే ఏమి ఉండదు ఇంకా. ఇదంతా ప్రిటెన్షన్, ఇది భగవాన్ చెప్పింది. ఇదంతా ఏంటి ప్రిటెన్షన్? నీ పూజ జపం కాదు కావాల్సింది, చేసే పని ఎలా చేస్తుంది అది చేసేటప్పుడు ఎలా భగవంతుడు నీ పూజ చూసి జపం చూసి మోసపోవడం, నీ జీవిత విధానం చూస్తాడు, నీ ధర్మాన్ని ఎలా ఆచరిస్తున్నావో చూస్తాడు, నువ్వు ఎవరికైనా సేవ చేసినప్పుడు సేవతోడు దేవుడు ఆ మనసులోని తలంపు చూస్తాడు. ఎవరు ఏదైనా వాడిది ఈ రాజ్యాన్ని పోషాలని దేవుడు మా ప్రాణాలు చేయటం కనుక్కుంటాడు. ఆవిడ ఏం చేస్తుంది మరి? అంటే భగవంతుని మనం మోసం చేయడం అందుకు నేను చెప్తాను మాటలు ఏం చేశాను, దేవుడు మనం మోసం చేయలేము. అంటే అన్ని సిద్ధుల్లోకి గొప్ప సిద్ధి ఏంటంటే ఆత్మసిద్ధి. అన్ని సిద్ధుల్లో గొప్ప సిద్ధి ఆత్మసిద్ధి. ఆత్మ జ్ఞానం అన్ని సిద్ధుల్లోకి గొప్ప సిద్ధి, అది పరిపూర్ణమైన సిద్ధి. అందులో ఉనికి లేదు ఇంకో కొరత లేదు, అందులో ఉనికి లేదు కొరత లేదు. అదే ముక్తి, అదే మోక్షం, అదే జ్ఞానం, అదే ఆనందం, అదే శాంతి, అదే శక్తి, అదే స్వేచ్ఛ, అదే స్వాతంత్ర్యం. ఏది అప్పుడు ఇంకా చచ్చిపోయిన వాళ్ళు మీరు బాధపడతారు, బతుకున్న వాళ్ళు బాధపడతారు. ఒకరు బాధపెట్టినా బాధలు మీకు తెలియలేదు, చనిపోయిన వాళ్ళు దగ్గర నుంచి మీకు బాధలు రావు, బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమి బాధలు రావు. ఇంకా ఏమి ఈ మోక్షస్థితిని మీరు పొందితే ఈ మోక్షస్థితిని మీకు ఆ స్వాతంత్ర్యం వస్తుంది మీకు. మీకు శుభ అశుభాలని శుభ అశుభాలని మీరు పరిచారం చేయలేరని కొన్ని చారణం చేయలేదు రెండు ఒక రకంగా మీకు చూడలేరని మీకు స్వాతంత్రం లేదని అర్థం, ఫ్రీడమ్ లేదని అర్థం. ఫ్రీడమ్ లేనప్పుడు వస్తుంది దుఃఖం వచ్చేస్తుంది. దుఃఖం రావటమే కాదు వాళ్ళ అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అంటే అన్నింటికంత జ్ఞానమే పరిపూర్ణమైంది, జ్ఞానమే ఆ పరిపూర్ణమైంది. అదే ముక్తి, అదే మోక్షం, అదే శాంతి, అదే శక్తి, అదే పరతత్వం, అదే నిర్వాణం, అదే స్వందరాజ్యం. అయితే ఆ జ్ఞానానికి, ఆ జ్ఞానం కావాలంటే దానికి సంబంధించిన సముపా జ్ఞాన సముపాధ్యానికి తగినటువంటి కృషి ఉండాలి మీకు. అండి పరిస్థితిని ప్రాపర్గా ఆ గ్రౌండ్ రియాలిటీస్ అర్థం చేసుకుని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని, వచ్చిదేదో వస్తుంది రానిదేదో రాదు, ఆ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ లేకుండా యాక్సెప్ట్ ప్రాపర్గా చేస్తున్నారు అనుకోండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉన్నట్టుగా తక్కువ సాధనతో మీకు జ్ఞానం వచ్చేస్తుంది. కొంతమంది తక్కువ పెడతారు ఎక్కువ లాభం వస్తున్నారు అనమాట. కొంతమంది ఎక్కువ పెట్టుబడి పెట్టి మొత్తానికి నష్టం వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కువ పెట్టుబడి పెట్టాలని మొత్తానికి సున్నా వస్తుంది, కొంతమంది తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం రాస్తాయి. అండర్స్టాండింగ్ వల్ల మీకు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ సంపాదన పెడతాం, అంటే తక్కువ ఎఫర్ట్ తోటి తక్కువ ప్రయత్నంతో తక్కువ సాధనతో ఎక్కువ ఫలితాన్ని మీరు సాధించవచ్చు. అంటే ఆ మోక్షం కాకుండా లోకానికి సంబంధించిన సిద్ధులు ఏమి వచ్చినప్పటికీ అవన్నీ మీ చిత్తభ్రమకి మీ మనస్సు యొక్క మీ మనస్సు యొక్క చేపలను పెరగడానికి పనికి వస్తాయి. ఆత్మశుద్ధి తప్పించి మిగతా ఏ సిద్ధులు ఉన్నా మీ మనస్సు యొక్క చేపలను పెరగడానికి మీకు అవి పనికి వస్తాయి. ఒక మనిషికి ప్రాణం పోయిందనుకోండి, ఆ శవంతో ఎవరైనా మాట్లాడిస్తారనుకోండి అది కూడా సిద్ధే, కానీ మా వాళ్ళు ఏంటో జ్ఞానము, అది జ్ఞానము. ఒక భక్తుడు అంటున్నాడు నాకు 20 ఏళ్ళ బట్టి ఆధ్యాత్మిక విషయాలు 27 సర్వీస్ ఉంది నాకు, నాకు ఏడు నుంచి ఆధ్యాత్మిక చింత ఉంది. 20 సంవత్సరాల నుంచి నేను పోరాటంలో ఉన్నాను, 20 ఏళ్ళ నుంచి నేను సాధన చేసుకుంటున్నాను, కానీ నాకు ఏ సిద్ధి కలగలేదు, శాంతి కలగలేదు. 20 ఏళ్ళ నుంచి నేను పాటు పడుతుంటే నాకు ఏది కలగలేదు, సిద్ధి రాలేదు. ఇప్పుడు మనసు సాగిందంటే మనసు సాగటం లేదు, మనసు కుదిరి వచ్చిందంటే కుదిరిలేదు. ఇంతకుముందు నేను తొందరతనం పోలేదు. సాధన చేసిన మటుకు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, సాధన చేసిన మటుకు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కొత్తది ఏమి రాలేదు కదా, పాత పోలేదు. పాత తీర్లేదంటే ఏడు గట్టిగా ఏదో గట్టిగా ఏమంటే 20 ఏళ్ళు సాధన చేస్తున్నాను, ఏది లేదు చివరికి. ఏదో మీరు మోక్షం అంటున్నారు, శాంతి అంటున్నారు, ఏదో మీకు ఏం చేస్తున్నారు, ఏదో సిద్ధులు అంటున్నారు. ఆ మరొకటి ఏంటి, ఆ పూర్వం చెందడతనం పోలేదు నాకు. ఇంకా ఆ కొత్త డిగ్రీలో సిద్ధులు ఏమి శాంతి ఏడు మోక్షం ఆ గొడవ అంతా ఏదండి. నా మనసులో ఉన్న చేపలు పూర్వం ఏ చేపలు ఉంది, 20 ఏళ్ళు సాధన చేసిందా కూడా అదే చేపల్లో ఉండదని. మనసు స్టెడీనెస్ రాలేదు, మనసు కుదిరి రాలేదు, నెమ్మది రాలేదు మనసుకి. 20 ఏళ్ళు సాధన చేస్తుంటే ఈనాటికి నా మనసుకు శరీరం అలాగా ఉందనుకోండి, మనసుకి నెమ్మది లేదు, కుదిరి లేదు, శాంతి లేదు. ఆ పాత మనసు ఎలా ఉంది అలాగే ఉంది. ఇంక మీ కొత్త వాళ్ళు ఎదురైంది, ఏ శుద్ధిరాలు ఉన్నారు, మోక్షం ఉన్నారు, సచ్చిపోయినట్టు మాట్లాడించడం ఉంది. ఆ గొడవ మా దగ్గరలో ముందు మా మనసు కుదిరిగా ఉంది చేయండి. నేను సచ్చిపోయినట్టు మాట్లాడితే మాటెందుకు, 70 ఏళ్ళు మాట్లాడే 2 గంటలు ఇంకేం మాట్లాడతాడు అది తలక. నువ్వు ఏమంటాడంటే నాకు ఏ అనుభూతి లేదు అంటున్నాడు. నాకు ఆత్మానుభూతి కావాలి, ఏ అనుభూతి లేదు, ఏ రకమైన అనుభూతి లేదు, ఆత్మానుభూతి కలగాలని మీరు చెప్తున్నారు మంచిది, ఏ రకమైన అనుభూతి లేదు అంటే నీకు ఆత్మానుభూతి కావాలని కోరుకుంటున్నావు, అది మంచిదే. ఏంచేది మంచిది అంటే ఒకటి లేదు కాబట్టి మిగతా కూడా ఎదురైంది. ఎక్కడ దూరంగా చెప్పుకుని మాత్రమే వినపడతాడు అంటున్నాం. ఇప్పుడు వినపరిచేయండి, ఒక రకంగా చెవిటోడు అదృష్టవంతుడు. ఇంకా చెవిటోడు ఎందుకు అదృష్టవంతుడు అంటే పక్కన కూర్చున్నా ఏం చెప్పినాడు తెలియదండి, ఆయన చెప్పినాడు తెలియదు, ఒకరు చెప్పినా వాళ్ళు తెలిసిన వాళ్ళు గొప్ప రాదు. ఒక రకంగా అదృష్టవంతుడు అంటే ఒక ఇంద్రుని లోకవాసం అదృష్టింది. నీ మాట ఈశ్వరార్థితంగా ఉండాలి, నీ బుద్ధి ఈశ్వరార్థితంగా ఉండాలి, నీ పని ఈశ్వరార్థితంగా ఉండాలి. అంత ఈశ్వరమైన లోపల ఈశ్వరుడు, బయట ఈశ్వరుడు, పైన ఈశ్వరుడు, కింద ఈశ్వరుడు. మాట ఎలా ఉండాలి, ఈశ్వరార్పితంగా ఉండాలి. ఆలోచన ఎలా ఉండాలి, ఈశ్వరార్పితంగా. చక్రించింది చేత ఎలా ఉండాలి, ఈశ్వరార్పితంగా ఉండాలి. ఈ బుద్ధి ఈశ్వరార్పితంగా ఉన్నప్పుడు, మాట ఈశ్వరార్పితంగా ఉన్నప్పుడు, చేత ఈశ్వరార్పితం. నీకు దొరికేదాడు ఈశ్వరుడే. ఎవరికైనా పండిస్తారనుకోండి, నువ్వు ఎవరికైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు, పుచ్చుకున్నాడు ఈశ్వరుడు. ఆ భావన ఉండాలి. ఏముండాలి, ఇచ్చేవాడు ఎవడు, ఈశ్వరు. ఈశ్వరు ఇవ్వబోతు నీకే పొందలా వచ్చింది. ఈశ్వరు ఇచ్చేవాడు ఎవడు, ఈశ్వరుడు పుచ్చుకున్నాడు ఎవడు, ఈశ్వరు. మన అలా అనుకో, నేను ఇస్తున్నాను వాడు పుచ్చుకుంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది బంధం. అది ఇక్కడ భగవాన్ గోడ, అది ఆయన గోడ. బంధం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, బంధం అక్కడి నుంచి. ఇక్కడ ఇచ్చేవాడు ఈశ్వరుడు, పుచ్చుకున్నాడు ఈశ్వరుడు అంటే ఇంక బంధం లేదు, అంతా ఒకటే. వాడు నీకు ఇచ్చి ఇవ్వగలిగా అంటే నీకెవరు ఇచ్చాడు, ఈశ్వరుడు అయిపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చింది. సుమంత ఈశ్వరుడు, సుమంత అంతకేందుకు స్వామి అని పేరు వచ్చింది, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే సొత్తి గలవాడు అని. స్వామి అంటే ఏంటెవడు, సొత్తి గలవాడు. ఇది సృష్టి అంటే ఆయనకి. ఏదో కొంతకాలం ఉంటాం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ లోకంలో తిరుగుతాం, మళ్ళీ వెళ్ళిపోతాం ఈ లోకం విడిచిపెట్టి. కానీ ఈ లోకాన్ని చూసుకునేటప్పుడు ఆయనే. మనం చనిపోయినా కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు, లోక కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మరి కొత్తగా వచ్చేవాళ్ళు లోకంలో కర్మానుభవం పొందడానికి లోకంలో కొత్త జీవకుంటే వస్తానే ఉంటుంది. అలా ఈశ్వరుడు చూసుకుంటా ఉంటాడు నేను. ఎందుకంటే ఏం చేసి చూసుకుంటాడు, ఈ సృష్టి ఆయనది, ఈ సృష్టి ఆయనది కాబట్టి ఆయన చూసుకుంటూనే ఉంటాడు. మన శరీరాలు చనిపోయిన తర్వాత చనిపోయినది మాత్రమే సృష్టి ఆగిపోదు. టైం అది ఇప్పుడు కాటంబరి చూడండి, పాపం నిద్రాలు ఎన్ని పెడుతున్నారు కాటంబరి అయితే. అది మా నాన్నకట్టు కట్టినప్పుడు ఎంతో బాధపడ్డాడు. ఏది భార్య చిట్టిదండి, ఇంటికి పాములు వచ్చి, గవర్నమెంట్ చిట్టింది, ఇంట్లో చెట్లు, ఈదురు చెట్లు. ఆ దరిద్రంగా సరిగ్గా 1846 శంకుస్థాపన చేశారు ఆనకట్టు, 50 పూర్తి చేశారు, 4 ఏళ్ళు అతను సిమెంట్ లేదు సొమ్మంతటి కట్టాడు అని. పైగా ఏంటో సరిగ్గా పని ప్రారంభించండి అని ముందు గడ్డడు అప్పుడు వచ్చాడు కూలి పనికి. ఆడు చచ్చాడు, ఆడు చచ్చిపోతే మిగతా పని లేదు, మీరు రామన్నారు కూలి పనికి. ఎందుకంటే నీరు సముద్రంలో వెళ్ళిపోవాలి, ఈ నీరుని బంధిస్తున్నాడు కాకుండా అని చెప్పి శాపం, మళ్ళీ శాపం పెట్టింది ఇంకా మరుసటి రోజు మీరు రామన్నారు. అది జనాన్ని బతిమాలు తీసుకురాదు, నానా కష్టాలు పడ్డాడు. ఎందుకు పడ్డాడు, కాదని చదివింది ఎందుకు కష్టాలు, అదంతా అయిపోయింది. ఎప్పుడో చచ్చిపోయి 96 బాధ్యతలు కాకండి. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు అన్నీ అయిపోయింది. ఈ రోజున ఆయన చేసిన పవిత్రత, ఆయన చేసిన కృషి ఎక్కడ చూసినా కాటన్ విగ్రహాలు పెంచదా. ఆ పుణ్య పరిచయం ఇప్పుడు వచ్చింది, ఆయన చూసుకోతేనే మనం చూస్తున్నాం కదా. అందుకేంటి పుణ్యఫలం, ఆ పుణ్యఫలం అది పొందవటానికి 100 సంవత్సరాలు పట్టింది. అని ఒక మంచి పని చేసినప్పుడు నాకు విమర్శించి విమర్శించి డోంట్ యాక్సెప్ట్ ద ప్రెజెంట్. నువ్వు మంచి పని మొదలుపెట్టావుకో పది మంది విమర్శించవచ్చు, విమర్శ ఓటు అది అతి పెట్టుకుని వర్తమాన కాలం ఒకటే దృష్టి పెట్టుకునే పని మానేయకు. ఏమో పరిణామం ఎక్కడ తీసుకెళ్తుంది, ఎన్ని మంచి పని చాలిస్తుంది. నేనే మంచి పని మొదలుపెట్టారు, పది మంది తిట్టచ్చు, అందరూ మెచ్చుకోరు కదా, అందరూ తిట్టచ్చు. కానీ అక్కడ మీరు రాకపో చికెన్ డబ్బులు రాకపోతే పని అదరికెళ్ళదు. కాటెండర్ రోజు అంటే సుప్రభాతంగా తిట్టేటట్టు భార్య మనకి ఏంటి, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, నెడ్డాచ ఉద్యోగం చేయాలి, లేకపోతే బొంబాయిలో చేయాలి, డబ్ల్యూసీ ఏంటి, అడవి ఏంటి, ఫారెస్ట్లో ఉద్యోగం అంటాడు. ఆవిడ తిట్టడం కూడా కారణం ఆవిడ ఎందుకు పనులు వచ్చాయి, అది ఫారెస్ట్ డబ్ల్యూసీలో ఉంటా రోజులు అనుకున్న డబ్బుగా అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ అవుతుందని గవర్నమెంట్ తిట్టడం. చివరికి 2 పెద్దోళ్ళు 2 పెద్దోళ్ళు చిక్కులు తయారు తిన్నాడు. ఈ కాలవలు తగితే సరుకులన్నీ కాలవలని ఎగితే మనం పట్టబడిపోతున్నాము. 2 బళ్ళు చెట్టడం చివరికి 2 బళ్ళు తేలిపో కూడా చిట్టేటండి. ఎందుకు చిట్టేటంటే నరశాపం నిర్వహించి నరశాపం సరుకు రావాలనుకున్నప్పుడు 2 బళ్ళు 2 బళ్ళు తెచ్చేవాడు. ఈ కాలవలు వేసేస్తే కాలవలు తగ్గిస్తే నా కడవల మీద సరుకు వెళ్ళిపోతున్నాను, మనం పట్టుబడిపోతున్నాను, 2 బళ్ళు పెట్టి తగ్గించాము, ఈ కాటం దొరకడాడు వచ్చింది, ఇది కాలవలు తగిలితానంటున్నాడు, మనం పట్టుబడిపోతున్నాము. చివరికి 2 బళ్ళు చేసేసి కూడా చిట్టుతున్నాడు. ఎవరు పట్టుబడు వాడి మనకు వచ్చి 4 రూపాయలు పోతాయని నా 2 బళ్ళు కూడా చుట్టూ కాదు అయిపోయింది. జన్మ పట్టించుకోలేదాను, జన్మ పట్టుకు వర్షం కురిసినట్టు అనిపించింది దానికి అయిపోయింది. అందుకే ఆ రోజున ఆ బాధ పడ్డాడు కాబట్టి అనేక చోట్ల కాటం దాన్ని పోగించడం మనం చూస్తున్నాం. అంటే చేసి ఊరికే పోదు. మీరు తాత్కాలికంగా ఎవరో చుట్టారని పని మానదు, అది నేను చెప్పి మీరు మంచి పని చేసినట్లు ఎవరో చుట్టారనే పని మానద్దు. నేను కేవలం ప్రజెంట్ కింద తీసుకోవద్దని చెప్పడం కోసం చెబుతున్నాను. నేను మీరు ఎలా సాగిన ప్రారంభం చేయొచ్చు, ఇప్పుడే మీకు ఎంత మోక్షానుభవం కలగకపోవచ్చు. ఆ పరిణామంలో వస్తుంది, ఎలా అవుతారు మీరు ఆ పరిణామంలో వస్తుంది. ఎలా రోజున ఒక్క రోజున ఎప్పుడు ఇలా రోజు ఇలా ఉన్నాయని ఎప్పుడు ఇలా ఉంటాయని మీరు అనుకోవద్దు. అది కన్నడపడద్దు, అది నేను చెప్పింది. అదే మంచి చేసిన వాడికి దుర్గతి లేదు, మంచి చేసిన వాడికి నేను ఎప్పుడు ఇలా ఫలం ఇస్తానని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. వివేకం గలవాడికి, ఆ తెలివి గలవాడికి, ఆ సూక్ష్మ బుద్ధి గలవాడికి ఆయనకు మోక్షం తప్పించింకో అన్నీ వాడి దృష్టి పోదు. ఎవరికి? మనకు కాదు. ఆ వివేకవంతుడికి, ఆ బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి. వివేకవంతుడికి ఆ బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి ఆ జ్ఞాన సంపాద్యం తప్పించిన మొఖం అటు ఇటు చెప్పరు. మొఖం అటు చెప్పరు, ఇటు చెప్పరు. ఆ జ్ఞాన సంపాద్యం తప్పించి వివేకం అంటే బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి వాడికి చెప్పే ధనం ఉండదు. వాడికి వారు ఇలా ఉన్నారు కదా, వారు ఇలా ఉన్నారు కదా, వీరు ఎలా ఉన్నారు కదా, మనం కూడా ఇలా ఉండాలని తలం పోరు వాడికి రాలకు. ఎవరికి? ఆ జ్ఞానం గమనంలో పెట్టుకున్న వాడికి. వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, మనం మటుకు అలా ఎంచుకుండకూడదు, ఇటువంటి తలం పూరు కూడా రావట్లేదు. ఎవరికి? ఆ జ్ఞాన సంపాదన పట్ల ఆ దీక్ష ఉన్నవాడికి. అంటే ఇంతలో ఏం చెబుతున్నారంటే, పొందవలసింది ఆత్మసిద్ధులతో నిలబడిసిద్ధి, మిగతా మీ స్వప్న సుమారం. ఈ దూరదృష్టి, దూరం ఎక్కడో ఏం జరుగుతుంది, ఎక్కడో ఎవడో మాట్లాడుకుంటున్నారు, అది జరగటం ఇవన్నీ ఇంట్లో కొంచెం మోజించకు. అది వివేకంతో లక్షణం కాదు. ఎందుకు ఇవన్నీ వాటి మీద మోజు పనికిరాని దాని మీద మోజించకు. ఇవాళ పచ్చడం ఉంది, మీకు ఎండిపోయి దాని మీద మోజించకు. మీకు వేళ పచ్చడం ఉంది, మీకు ఎండిపోయే విషయాల మీద మోజించకు. మీకు అవన్నీ ఎలా వచ్చినాయి, ఎలా పోతాయి? ఈ మహిళలు సిద్ధులు ఎలా వచ్చినాయో అలా పోతాయి. ఏమి శాశ్వతము, ఏమి నిరంతరము, ఏది ఈ కర్మ సముద్రమా నుంచి జన్మ మరణ చక్రం నుంచి ఏదైతే నేను విడదీస్తున్నా దాని మీద ఈ మనసును నిండా పెట్టి అక్కడ ఉంచు. పావులా వాటా కాదు, నీటికి నిలిపాలి మనసును ఇక్కడ పెట్టి ఉంచు. మనకు కూడా భక్తి ఉంది. భక్తి రాజు ఇక్కడ నుండి వస్తుంది. 5 దోషలు 4 దోషలు ఉంది. 95 దోషలు లోకం భక్తి, 5 దోషలు భగవంతుడు. ఇంత మాత్రం చేయడం మనకి, ఇంత మాత్రం చేయడం మనకి ముక్తి కలగదు. బంధం నుంచి బయటపడం, అది ఇక్కడ భగవాన్ చెప్పాడు. అది ఉంటాడు, అజ్ఞానం ఉన్నప్పుడు సిద్ధులు వీడు ప్రవేశించాలి, లోకం ఉండాలి మెచ్చుకోవాలనుకుంటా ఉంటాడు. మరి ఆత్మజ్ఞానం కలగదనుకోండి, ఇప్పుడు సిద్ధులు వచ్చిందనుకోండి, నేను సిద్ధులు ప్రవేశిస్తున్నాను లోకంలో అందరూ నన్ను మెచ్చుకోవాలి ఇలా అనుకుంటా ఉంటాడు. దానివల్ల వాడికి అహంభావం పెరుగుతూ ఉంటుంది, దానివల్ల వాడికి అహంభావం పెరుగుతూ ఉంటుంది. మెచ్చుకుంటే సరే సరే నిప్పులు రావు అనుకోండి, నిప్పులు రాకపోతే బాధలు వస్తాయి, చిత్తలు వస్తాయి. కొంతమంది అంటూ ఉంటారు ఇంట్లో కూడా ఎంత కష్టపడ్డామని ఎవడో మెచ్చుకుంటారు అని అంటూ ఉంటారు, ఇంట్లో కూడా అనుకుంటూ ఉంటారు ఎంత కష్టపడ్డామని సంసారం గురించి, ఎవరికి నొప్పి లేదు ఎవరికి సంతోషం లేదు. కొంతమంది ఇంట్లో కూడా అనుకుంటూ ఉంటారు సంసారం గురించి ఎంత కష్టపడ్డామని, ఎవరికి నొప్పి లేదు ఎవరి ఎంత కష్టపడ్డారని ఎవరో సంతోషం లేదు ఏం లేదు. అలాగే ఈ అజ్ఞానం కూడా అనుకుంటాడు, అట్లా ఏమనుకుంటాడు ఇన్ని సిద్ధులు ప్రవేశిస్తున్నాం మనం అయినా మనం ఎవరు మెచ్చుకోవటం లేదు, మెచ్చుకుంటే ధర్మం. ఇక్కడ సమస్య మెచ్చుకుంటే అహంభావం జరుగుతుంది, అది మెచ్చుకోసేసి పడి ఉంటాడంటే బాధ పెరుగుతుంది. ఇది చెప్పాలి, అజ్ఞానంలో ఉన్నప్పుడు చెప్పాలి ఏంటంటే మెచ్చుకుంటే ధర్మం పెరుగుతుంది, మెచ్చుకోవడం ఎవరు మెచ్చుకోవాలనుకున్నారని బాధ పెరుగుతుంది. ఆడ మనసులో బాధ ప్రారంభమవుతుంది, ఇంత కష్టపడతాం ఇది మళ్ళీ చేస్తాం ఎవరు మనల్ని మెచ్చుకోవటం లేదంటే. ఆత్మకి ఇతరులు లేరు, ఆత్మకి ఇతరులు ఎందుకు మనసు ఉంది కాబట్టి, ఆ మనసు ఇతరులు ఎప్పుడు వాడికి ఇది అజ్ఞానం వారికి తెలియదు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఆత్మ ఆత్మకి నొప్పి, జ్ఞానికి జ్ఞానం అంటే కూడా ఆత్మ, ఆత్మ ఎప్పుడు కోరదు, ఆత్మ మీకు ఎప్పుడు పెరుగు ఎవరు మనస్సు అంటే ఆ మెచ్చుకోవడానికి ఇతరులు ఉండాలి, మెచ్చుకోవడానికి ఇతరులు ఉండాలి, మెచ్చుకోకపోతే వంపడవా. ఒక ఆడికంటే ఎక్కువ సిద్ధులు మళ్ళీ ఎవరైనా కనిపించాడు అనుకోండి, అంటే అది కనిపించే మళ్ళీ అడిగి వస్తుంది, మళ్ళీ వాడి మీద వాడికి ఇన్ని గొడవలు ఉన్నాయా అంచేతులు, ఈ గొడవలు ఎందుకు అంత మాయా, ఈ శక్తులు ఏమి మాయా, అసలైన శక్తి ఏమిటి అంచేది మీకు అన్నిటి ముందు శాంతినిచ్చేది మోక్షాన్నిచ్చేది నిజమైన సిద్ధి, ఏమైంది మోక్ష సిద్ధి, ఉత్తమోత్తమైన సిద్ధి. ఏమిటి ఉత్తమోత్తమైన సిద్ధి, సుప్రదేశం వాడుతున్నారు ఉత్తమోత్తమైన సిద్ధి. అది ఏదైతే శాంతినిస్తుందో, ఏదైతే జ్ఞానం ఇస్తుందో, ఏమేమి శాంతిని ఇస్తుందో, ఏ సిద్ధి వల్ల నేను తరిస్తావో అదే ఉత్తమోత్తమైన సిద్ధి. మిగతా సిద్ధి అనేది స్వప్నం సమానం. మీరు ఎప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, నిరూపాక్ష గోహ ఆశ్చర్యం, నిరూపాక్ష గోహ దగ్గరలోని భవన నమస్కారం ఆలయం అక్కడ సమాధి కూడా ఉంది, ఆనంద సిద్ధులు ఉంది, ఆమెకి ఆనంద సిద్ధులు ఉంది. సిద్ధుల వల్ల ఎంత ప్రమాదం ఉంటుంది, ఆమె సిద్ధులు ఉంది. ఒకసారి ఆ కొండ ఉన్నప్పుడు ఈ గొర్రెలు కాపరి గొర్రెలు లేపుకుంటున్నాడు, గొర్రెలు కాపరి గొర్రెలు, అవి ఎలా పడిందో నేను పడి చచ్చిపోయినాడు, ఆ చిన్న గొర్రె పిల్లలు నేను పడి చచ్చిపోయాను, చచ్చిపోతే మా నిన్నది గొర్రె పిల్లలు గొర్రెకి వచ్చి ఏడుస్తాడు అని నా ఎందుకు కొడతాడను. ఆడి ఇంకోళ్ళు గారు పాడగితనం చేస్తున్నాను నౌకరు, కానీ గొర్రెలు చచ్చిపోయింది నువ్వు సరిగ్గా నిలపలేదు, మరి అంత ఏడకంటే చూడగలిగాని మా బాగుంటుంది చెబుతాడని ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గరకు వచ్చి గృహ నిమిషాల దగ్గరకు వచ్చి ఏడుస్తాను, జాలకరిగి జాలకరిగా చచ్చిపోయిన గొరుకులను బతికించాడు. అప్పుడు వీడి ఇల్లు ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు, గొరుకులు చచ్చిపోయింది, గృహ నిమిషాల దగ్గరికి వెళ్ళాను బతికించాడు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకి ఏం నిధి పెట్టింది, ఆ ఏరియా వాళ్ళకి అయిచేవాడు ఎందుకు వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడు ఎవరో కూలి పని చేసుకున్నాడు అబద్ధం చెప్తున్నాడు, వీడు మీరు నిజంగా ఆడు బతికించుకుంటే మీరు అబద్ధం చెప్తాను ఏం చేశానంటే ఒక శవపేటకు తయారు చేశారు, శవాన్ని మోసుకెళ్తారు చూడండి కర్ర మీద, అలాగే ఆ పేటి కొట్టి తయారు చేశారు, ఒక డిజిట్ చేశారు అంటే బంధాన్ని ఏం చేశారని దాని మీద పడుకుని ఉన్నారు జనంగా, అదేం మాట్లాడొద్దన్నారు గాలికి ఉంచుకోవద్దన్నారని, అని మామూలుగా నిజంగా చచ్చిపోయినట్టే పడి ఉండమన్నారని, ఇలా మీరేమి చచ్చిపోయాడు, మీరు మా పేటలో వాడు చచ్చిపోయాడు, మా ప్రాంతం ఏమి మీరు చచ్చిపోయాడు, ఇలా మీరు బతికించారు అంటే గురుపురం బతికించారు అబద్ధమైన ఉద్దేశం అంటే మీరు చచ్చిపోయారు, మీరు కూడా చనిపోయిన వాళ్ళకి భయపడున్నాడు. నిజంగా శవం అయిపోయాడు, అలాగే పడున్నాడు. అక్కడ మీరు తీసుకెళ్ళి అక్కడ శవనం అడిగకుండా చెప్పారు, ఎవరు అడిగిందా బహు నమస్కారం దగ్గర, కానీ మీరు చచ్చిపోయాడు బతికించాలి, మీరు మరి ఈ ఉపకారం మనం చేసి పెట్టాలని మీరు ప్రార్థించారు. కానీ సిద్ధుల వల్ల ఎంత ప్రమాదం, ఆయన కోపం వచ్చింది, ఎవరికి చచ్చిపోయాడని మీరే చేసినాడు, చచ్చిపోయాడని చచ్చిపోయాడు అన్నాడు, నిజంగా చచ్చిపోయాడు మీరే చేస్తున్నాడు కదా, చచ్చిపోయాడు ఎలా చేస్తాడు, చచ్చిపోయినాడు కదా, చచ్చిపోయినాడు చచ్చినాడు చచ్చినాడు అన్నాడు, నిజంగా చచ్చుకున్నాడు చచ్చిపోయాడు. అంటే శ్వాలం చేస్తారని మీరు నన్ను ఇలాగా అది బతుకున్నాడని నేను తెలుస్తాను వేలం కోసం తీసుకున్నాడు, ఆ సిద్ధులు నిజంగా బతుకున్నాడని చంపేశాడు. మరోసారి అటువంటి ప్రమాదం కూడా ఉండదు. చచ్చాడు చచ్చాడని మీరే చూసినట్టు చచ్చినాడు చచ్చినాడు అన్నారు తమ్ముడు. పిల్లలు చచ్చిపోయి తీసుకెళ్ళి దహనం చేయిస్తారు. అంటే అంత ప్రమాదం ఉంది ఈ సిద్ధుడి వాళ్ళు. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల మధ్యలో పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన దివ్యతి, ఆయన మాట జంతులు మానండి. ఆయన దివ్యతి, ఆయన మాట ఈ లోకం అందరి చేత వీడు పెద్ద మనిషి, వీడు పెద్ద మనిషి అనుకుండా నేను జీవించను. మోక్షం ఎలా వస్తుందో అలా జీవించే భక్తులుగా నేను జీవిస్తాను. కానీ వీళ్ళందరూ ఈ ప్రజలందరి చేత నేను చాలా పెద్ద మనిషి, నేను చాలా పెద్ద మనిషి అనుకుంటే మటుకు నేను జీవించను. మోక్షం ఎలా జీవిస్తూ మోక్షం వస్తుందో అలా భక్తులుగా నేను జీవిస్తాను. కానీ పెద్ద మనిషి అనుకుంటే మటుకు నేను జీవించను. ఆయన మాట జంతులమ్మ, ఆయన దివోటి. లోకం అందరి చేత వీడు పెద్ద మనిషి, వీడు పెద్ద మనిషి ఎలా జీవించాల్సిన అవసరం నాకు ఏం లేదు. మోక్షం ఏ రకంగా జీవిస్తూ ఎటువంటి భక్తి ఉంటే మోక్షం వస్తుందో ఆ రకంగా జీవిస్తాను. కానీ లోకం చేత అనిపించుకోవడం నేను జీవించను. ఇలాగ నేను ఆయన నాట జంతులున్నాను, ఆయన దివోటి. లోకం అందరి చేత పెద్ద మనిషి పెద్ద మనిషి అనిపించిన వాళ్ళకి భక్తి రాకపోవచ్చు. వాళ్ళు వెళ్ళకపోతున్నప్పుడు 100 మంది రావచ్చు, మరణానంతరం వాళ్ళ పని సున్నా. ఈ జంతులు అందరూ భక్తులు కాదు. లోకం అనిపించచ్చు, నా మీద జంతులు జంతులు అనిపించి పెద్ద మనుషులు ఉంటేనే వాడికి మోక్షం వస్తుంది. లేదు వెళ్ళకట్లకి వెళ్ళినప్పుడు ఆ జంతులు కూడా ఇవన్నీ రావచ్చు. తర్వాత వాడు పని సున్నా. ఆ మీటి జంతులు నేను, ఆయన డివోటి, ఆయన సీక్రెట్ ఆఫ్ ట్రూత్. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అంటే భగవద్ని గ్రహం పొందటానికి ఎలా జీవించాలో అలా నేను జీవిస్తాను. కానీ అందరి చేత జంతులు మీద అనిపించుకునే జీవించాల్సిన అవసరం నాకేం లేదంటున్నాడు. అది ఈ మీరు నాకు అక్కర్లేదంటున్నాడు. అది అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అది పద్మూరి. ఈ రోజు మనకు ముఖ్యమైన సబ్జెక్ట్ యాక్సెప్టెన్స్. ఒకసారి మనిషిని యాక్సెప్ట్ చేస్తాం, సంఘటన యాక్సెప్ట్ చేయలేదు. Thank you all.